అంటే ఎందుకు పొగిడాడో తెలియదు, ఎందుకు తిట్టాడో తెలియదు. ఆ క్షణమే కోపం అనమాట. అమ్మ బాబా నువ్వు దేవతవరా నాయన అంటాడు. మళ్ళీ కాసేపు నాకు నువ్వే దెయ్యాను అంటాడు. నువ్వు అన్నం పెట్టావురా అంటాడు. ఆ తర్వాత ఒళ్ళు మండింది అనుకోండి, పెట్టావలే పుచ్చన్నం అంటాడు. ఇటువంటి వాడని అవ్యవస్థిత చిత్తులు అంటారు. ఇటువంటి వాడు క్షణే తుష్టాహ, ఈ క్షణము సంతోషంగా ఉంటారు. ఒక క్షణకాలంలో సంతోషంగా కనపడతారు, మళ్ళీ క్షణం తర్వాత రుష్టాహ కోపంతో ఉంటారు. అంతలోనే సంతోషం, అంతలోనే క్రోధం. ఎప్పుడు వాళ్ళకి అసంతృప్తి కలుగుతుందో తెలియదు. అందుకని వితుష్టాస్య క్షణే క్షణే, క్షణక్షణమునకు వారికి సంతోషం తొలగిపోతూ ఉంటుంది. అటువంటి వాళ్ళ అనుగ్రహం కూడా భయంకరమే. అటువంటి వాళ్ళ దగ్గర ఉద్యోగం చేయలేమండోయ్, అటువంటి వాడి దగ్గర ఒక క్షణం ఉండలేము. వాడు ప్రేమ చూపించినా ప్రమాదమే. నీకు 100 గజాలు దానం ఇస్తానన్నాడు ఒకడు నన్ను పిలిచి, ఇప్పుడు కదలండి, 1996లో. మర్నాడు వచ్చి, చీ నీకు ఇవ్వను, మీ గురువుగారికి ఇస్తానన్నాడు. అలా ఉంటుంది కొంతమంది లక్షణం, దిక్కుమాలాళ్ళ లక్షణం. అంతలోనే నెత్తి మీద పెట్టుకుంటారు, కింద పారేస్తారు. అటువంటి వాళ్ళతో స్నేహం పాము పడగ దగ్గర నివసించడం వంటిది, పామున్న ఇంట్లో నివసించడం వంటిది. పామైనా కాస్తో కొస్తో అనుగ్రహిస్తుందేమో కానీ ఈ నిలకడలేని మనస్సు కలిగినటువంటి వాళ్లతో స్నేహం మాత్రం ప్రమాదం గనక అది ఎప్పుడూ మృత్యువునే తెచ్చిపెడుతుంది. అందుకే కంసుడు ఇప్పుడేమో పిల్లవాడిని ఇచ్చాడు, మళ్ళీ ఏం చేస్తాడో తెలియదు. వీడు పూర్తిగా బతికితే బతికినట్టు, అప్పటిదాకా బ్రతికినా చచ్చినవాడితో సమానం అనుకుని ఆ పిల్లవాడిని తీసుకొచ్చి దేవకీదేవి చేతిలో పెట్టి, మీ అన్నగారు ఈ పిల్లవాడిని చంపలేదు, మనకి తిరిగి ఇచ్చాడని. కానీ ఆవిడ మాత్రం కొంచెం ఆనందంతో ఎగిరి గంతులేసిందిట, చూసారా మా అన్నయ్య ఎంత మంచివాడో, నేను చెబితే మీరు వినలేదు అంది. పైగా ఈయన వినలేదు. ఎంత చెడ్డ సోదరుడి మీద ప్రేమ ఉంటుంది, అదేమిటో తెలియదు. కానీ భర్తగారు ఎంత గొప్పవాడైనా పుట్టింటి వారి మీద ఉన్నంత ప్రేమ ఈ భర్త మీద సహజంగా ఉండదు అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. మరి నా మీద పడద్దు. భర్త కష్టపడి ఒక 10,000 రూపాయలు పెట్టి చీర కొన్నాడు అనుకోండి, ఇప్పుడు చీరలు లేవులేండి, ఆ డ్రెస్సులు తెచ్చారనుకోండి, అవేవో విచిత్రమైన డ్రెస్సులు. 10,000 పెట్టి తెచ్చినా సరే ఎప్పుడో ఏడాదికి ఒకసారి పుట్టింటి వారు ఒక జాకెట్ పీస్ పెడితే, మా పుట్టింటి వారు పెట్టారండి జాకెట్ పీస్ అనకపోతే పీస్ ఉండదట అని నేను అనలేదు. ఇందాక చెప్పానుగా భాగవతంలో చెప్పారు. కాబట్టి అదొక ప్రేమ, అది అలా ఉండాలి కూడా. కంసుడి మీద ఆవిడకి ఎంతో అభిమానం, ఆ కంసుడికి ఆమె మీద అటువంటి అభిమానం ఉన్నది ఒకప్పుడు. అందువల్లే మా అన్నయ్య మంచివాడే, ఏదో నా వల్ల అతనికి గండం వస్తుందని పిల్లవాడిని చంపడానికి సిద్ధపడ్డాడు తప్ప ఇప్పుడు ఈ పిల్లవాడి వల్ల ప్రమాదం లేదనుకుని విడిచిపెట్టాడు అని సంతోషించి పెంచింది. ఇంత చేసి గట్టిగా ఓ 10 రోజులు పెంచిందేమో పిల్లాడిని, 10 రోజులు వారం రోజులు కూడా చెప్పలేదు, కొద్ది రోజులు గడిచాయంతే. ఒక రోజున నారదుడు అలా తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ అక్కడికి వచ్చాడు కంసుడి దగ్గరికి. ఒకనాడు నారదుండయ్యన కంసుని ఇంటికి జనుదించి ఏకతమున మందలోపల నున్న నందాదులును వారి భార్యలు పుత్రులు బాంధవులును దేవకి మొదలగు తెరవలు వసుదేవుడాదిగా గల సర్వయాదవులును సురలుగాని నిజంబునరులుగారని చెప్పి కంసుండ నీవు రక్కసుడవనియు దేవమయుడు చక్రి దేవకీ దేవికి పుత్రుడై జనిల్చి భూతలంబు నెల్ల చెరుపబుట్టి నట్టి చెన్నటి దైత్యుల నెల్ల చంపు ననుచు చెప్పి చనియదివికి. ఒకరోజున నారద మహర్షి భూలోకానికి వచ్చాడు. ఆ సమయంలో కంసుడు సింహాసనం మీద కూర్చుని సభాభవనంలో ఉన్నాడు. నారదుడు అక్కడికి వచ్చి, కంస నీతో ఏకాంతంగా మాట్లాడాలి అన్నాడు. అప్పుడు కంసుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటికి పొమ్మన్నట్ట. అందరినీ బయటికి పంపాక అతడు ఒక్కడే ఉన్నాక అప్పుడు అతనితోటి, కంస మీ రాక్షసులు ఎంత తెలివి తక్కువ వాళ్ళు ఇప్పుడు నాకు అర్థమవుతోంది. మీరు మూర్ఖులు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఆ రోజు గడిస్తే చాలనుకుంటారు, సుఖభోగాలతో లాలస్సులై తిరుగుతూ ఉంటారు. నువ్వు కూడా అంతే, తాగుతావు తిరుగుతావు తింటావు పడుకుంటావు, కానీ రాబోయే ముప్పుని మాత్రం గ్రహించలేకపోతున్నావు అని. కానీ నారద తిట్టైనా చెప్పు చెప్పైనా తిట్టు, ఇలా వ్యంగ్యంగా చెబితే నాకు అర్థం కాదు, ఇంతకీ ఏం జరిగింది అన్నట్ట. అలా అడిగావు చెబుతున్నాను విను. ఈ వసుదేవుడు మొదలైన యాదవులు ఎవరనుకుంటున్నావు?
అతని భార్య దేవకి మొదలైన స్త్రీలు ఎవరో తెలుసా? అక్కడ వ్రేపల్లెలో మందలో ఉన్న నందుడు, ఆ నందుని అనుయాయులు వారెవరో నీకు తెలుసా? యశోద మొదలైనటువంటి స్త్రీలు ఎవరో తెలుసా? అనగా తెలియదు అన్నాడు ఆయన. వీళ్ళంతా నిజానికి నరులు కారు, సురలు, దేవతలు. దేవతలంతా భూభారం తగ్గించమని భూదేవితో కలిసి, బ్రహ్మతో కలిసి విష్ణువు దగ్గర మొరపెడితే విష్ణువు, నేను భూలోకంలో దేవకీదేవికి అష్టమ గర్భంలో పుడతాను, పుట్టి భూలోకాన్ని ఆక్రమించుకున్న రక్కసి మోక ఉక్కడగిస్తాను అని వరమిచ్చాడు. మీరంతా రాక్షసులు, వాళ్ళంతా దేవతలు, ఇలా మానవ రూపంలో పుట్టారు. ఈ దేవకీదేవి మహాత్మురాలైన దేవతా స్త్రీ. ఒకప్పుడు ఆవిడకి 8వ గర్భంలో సాక్షాత్తు వైకుంఠుడు, విశ్వనాథుడు పుట్టబోతున్నాడు, నారాయణుడు, కృష్ణుడు అనే పేరుతో. ఆయన పుడతాడు, మీ చావు ఖాయం, మిమ్మల్ని ఇంకెవరూ రక్షించలేరు. భూమికి ఇప్పుడు బరువు తట్టుకోలేకపోతున్నది. పాపాత్ములు ఎక్కువైపోవటం వల్ల ఈ అధర్మ పరుల బరువు తట్టుకోలేక భూదేవి కుంగిపోతుంది. భూభారం ఆయన తొలగిస్తాడు, అనగా మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తాడు. ఒక్క నువ్వే కాదు, మీ మామగారైన జరాసంధుడు, ఇంకా శిశుపాలుడు, దంతవక్తుడు మొదలైన వాళ్ళు పుట్టబోతున్నారు. ఆ పుట్టబోయేవాళ్ళు ఇప్పుడు పుట్టి పెరుగుతున్నటువంటి వాళ్ళు, నరకాసురుడు మొదలైన వాళ్ళు, నరకాసురుడు కొడుకు భగదత్తుడి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ నశించిపోతారు. మళ్ళీ ధర్మం నాలుగు పాదాల నిలబడుతుంది. ఇది అసలు రహస్యం అని చెప్పవలసినవన్నీ చెప్పి, ఇంతకు మించి నాకేమీ తెలియదు, ఓం నమో నారాయణాయ అని వెళ్ళిపోయాడు ఆయన. ఇంకేముంది, వీడు వణికిపోయాడు, గజగజలాడిపోయాడు, క్రోధంతో నిండిపోయింది వాడి మనస్సు అంతా కూడా. నారదు మాటలు విని పిల్లారాటము బంది యదువుల నిమిషుల నియున్, నారాయణ కర్రఖడ్గ విదారితుడగు కాలనేమితాననియుమదిన్. నారదుని మాటలు విన్నాడు, చాలా కంగారు పడ్డాడు, భయపడ్డాడు, భ్రాంతి పొందాడు, వణికిపోయాడు, కంపించిపోయాడు. యాదవులంతా దేవతలా, మేము రాక్షసులమా? అందున నా పేరు కాలనేమి అన్నమాట. పూర్వం శ్రీ మహావిష్ణువు తన చేతిలో ఉన్న కత్తితో నన్ను నరికేట, నేను చచ్చానట. చచ్చి మళ్ళీ 2వ జన్మ ఎత్తాను. ఆ 2వ జన్మలో హనుమంతుడు చంపాడు నన్ను. ఇప్పుడు మళ్ళీ 3వ జన్మ ఎత్తాను. ఆనాడు నారదుడు చెప్పిన మాటల ప్రకారం చూస్తే నారాయణుని చేతిలో మరణించినటువంటి కాలనేమిని నేనన్నమాట. నా పేరు కాలనేమి అని, నేను బలిచక్రవర్తి దగ్గర ఉండేవాడిని నాకు తెలియనే తెలియదే. ఈ విధంగా ఎప్పటికప్పుడు విష్ణువు కుట్ర చేసి నన్ను చంపుతున్నాడనమాట. ఇప్పుడు కూడా కంసుడిగా నేను పుడితే నన్ను హింసించడానికి మళ్ళీ కృష్ణుడిగా జన్మించబోతున్నాడా అనుకున్నాడు. ఆగ్రహోదగ్రుడైపోయాడు. వెంటనే భటుల్ని పిలిచాడు, ఎవరక్కడ ఇలా రండి అన్నాడు. వాళ్ళంతా పరుగు పరుగును వచ్చారట. ఈ క్షణమే వెడదాను, రండి వసుదేవుడి దగ్గరికి అని వాళ్ళందరినీ వెంట పెట్టుకుని వసుదేవుని ఇంటికి వెళ్ళాడు. కలగంబారి మరంది చెల్లెలి నుదగ్ర క్రోధుడై పట్టి బొద్ధులగా వించే హరిందలంచి వెర్రదోడ్తో వారు కన్నట్టి పుత్రుల చంపెన్ గురు నుగ్రసేను యదు తద్భోజాంధక అధీసు నిర్మలు బట్టెన్ కడువాలి ఏలే చలమారం సూరసేనంబులం. ఆ క్షణమే ముఖమంతా ఎర్రబడిపోగా, కళ్ళల్లోంచి నెత్తురు బయటకు వస్తోందా అన్నట్టుగా కనుగుట్లు ఎరుపెక్కగా కంసుడు వసుదేవుని ఇంటికి వెళ్ళాడు. పాపం వసుదేవుడు ఆ కుర్రాన్ని పెంచుకుంటున్నాడు. అప్పుడే స్నానం అవి చేయించారు. ఇంకా 10 రోజులు నిండి 11వ రోజులకు కూడా అడుగుపెట్టలేదు ఆ పిల్లవాడు. అటువంటి పసి పిల్లవాడిని 2 చేతులతో ఎత్తుకుని గిరగిరా కాళ్ళు పుచ్చుకుని తిప్పి పైకి విసిరి కింద కత్తిపెట్టాడు. ఆ కుర్రవాడు కత్తి మీద పడి ముక్కలైపోయాట. ఈ విధంగా పసివాణ్ణి సంహరించాడు. మొన్న ఇచ్చాడు, ఇప్పుడు చంపేశాడు. అక్కడితో ఆగలేదు. వసుదేవ, నిన్ను నా చెల్లెల్ని ఎంత ఆదరించాను, అటువంటిది నాకే ద్రోహం తలపెడతారా? మీరు భగవద్భక్తులు, దేవతలునట, నన్ను చంపడానికి విష్ణువుని కనబోతున్నారట, ఇక మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని వారిద్దరికీ పొడవైన సంకెళ్ళేసి చెరసాల్లో పెట్టాడు. ఆ చెరసాలే ఇప్పుడు మధురలో ఉంది. దాంట్లో సగాన్ని ఔరంగజేబు కొట్టేసి పగల పడగొట్టి పక్కన మసీదు కట్టాడు. కాశీ విశ్వనాథ ఆలయం పడగొట్టేశారు, మధురానగరం పడగొట్టేశారు. ఎన్ని అకృత్యాలు చేశారండి ఈ దౌర్భాగ్యులు. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం స్వీకరించబోతున్నాం. ఇప్పటికే 2 ఆలయాలు వచ్చాయి, అయోధ్య వచ్చింది, కాశీ వస్తున్నది, సోమనాథ ఆలయం సర్దారు వల్లభాయ్ పటేల్ ధర్మమానుడు వచ్చింది, తొందరలో మధురలో సంపూర్ణ ఆలయం రావాలి. ప్రస్తుతం అవతల వైపు ఉన్నటువంటిది కూడా పోయి మళ్ళీ కృష్ణాలయం వినిర్మాణం జరగాలి అని కోరుకుందాం. మీరందరూ చప్పట్టు కొట్టారంటే గ్యారంటీగా వచ్చేస్తుంది ఆలయం అనమాట. ఆయన చూస్తాడు చూస్తాడు, సమయం చూసి ఒకసారి కౌన్సిలింగ్ వేసేయలేదు, అలాగే వేస్తాడు. ఈసారి తప్పనిసరిగా వెళ్ళండి. వచ్చే సంవత్సరం మధురలో బృందావనంలో భాగవత సప్తాహం చేస్తున్నాం కదా, ఆ సప్తాహ సమయంలో వస్తే ఆ చెరసాలను చూడొచ్చు. కృష్ణ జన్మస్థానం అంటే అదనమాట. కృష్ణ జన్మస్థానం చూడొచ్చు, చూడడమే, అందులో ఎక్కువ కాలం ఉండకూడదులేండి. మీరు కృష్ణ జన్మస్థానం చూడొచ్చు, ఆ పక్కన అనేక విశేషాలన్నీ చూడాలి. అసలు బృందావనంలో అడుగు పెట్టడమే తపస్సు అంటే. గోలోకం నుంచి కృష్ణుడు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు ఆ బృందావనాన్ని. అక్కడ ఇసుక రేణువులన్నీ కూడా కృష్ణనామస్మరణం చేస్తాయి. నేను అక్కడికి వెడితే నన్ను నేను మరిచిపోయి ఆ ఇసుకంతా ఒంటి మీద పూసుకుని పులకించిపోతూ ఉంటాను. రాధామాధవుల్ని ఎన్నిసార్లు చూడగలిగాను. భక్త జయదేవుడు అక్కడికి వెళ్ళాడండి, అప్పుడు రాసిన అపూర్వమైన గీతం అది. ఏది? యా రమిత వనమాలిన అని. గోపికలతో కృష్ణుడు క్రీడిస్తున్న దృశ్యం చూశాడు ఆయన. కృష్ణుడితో క్రీడించిన గోపిక కృష్ణుడు లేకపోతే చిగురుటాకుల పానుపు మీద కూడా ఉండలేకపోతుందట. అది కూడా ఆవిడికి చికాకు కలిగిస్తోందిట. నల్లని మేఘం వంటి ఆకారం కలిగిన వాడు కృష్ణుడు. ఆ కృష్ణుడికి దూరం అయిన గోపిక ఆయన లేకపోతే విరహంతో హృదయం కదిలిపోతూ ఉండగా బాధపడిపోతుందట. సజల్ల జల్లద సముదయ రుచిరేణ దళతినస హృది విరహ భరేణ సజల్ల జల్లద సముదయ రుచిరేణ దళతినస హృది విరహ భరేణ. ఎంత అందమైన భావం అంటే అది. హృది హృదయమునందు, విరహభరేణ విరహము నిండిన కారణము చేత శ్రీకృష్ణుడితో క్రీడించినటువంటి ఒకనొక గోపిక నల్లని నీటితో నిండిన మేఘము వంటి ఆకారము కలిగిన కృష్ణుడికి దూరమై ఎంత బాధపడుతోంది. యా రమిత వనమాలిన, యా ఏ స్త్రీ వనమాలిన శ్రీకృష్ణుడితో రమిత క్రీడించిందో సా ఆమె ఆయనకి దూరమయ్యి హృదయమంతా విరహంతో నిండడం వల్ల ఎంత కదిలిపోతుంది, ఎంత బాధపడుతుంది అంటాడు ఆయన. ఇలా ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క స్త్రీ ఎలా బాధపడిందో వర్ణించారు. ఆ గోపికలం మనమే, జీవాత్మలందరం గోపికలం. ఆయన ఒక్కడు పరమాత్ముడు, ఆయనకు దూరం అయితే అలాగే మనం కూడా బాధపడతాం. ఆ ఇసుకలో పొల్లి గింతలు పెడుతూ ఉంటే, కదులుతూ ఉంటే, సాష్టాంగ దండ ప్రణామం చేస్తూ ఉంటే మన శరీరం అంతా ఏదో తెలియని ఆనందాన్ని పొందుతుంది, అనుభూతిని పొందుతుంది. మనందరం గోలోకానికి వెళ్ళిపోయిన అనుభూతి పొందుతాం. అంత గొప్పది బృందావనం అంటే. అందుకే జీవితంలో అక్కడికి అడుగు పెట్టాలి, కృష్ణనామ సంకీర్తనం చెయ్యాలి, అపూర్వమైన ఆనందం పొందుతాం అన్నమాట. ఎందుకు చెబుతానంటే ఇది ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి జన్మస్థానంలో మళ్ళీ సంపూర్ణమైన ఆలయం వచ్చి అక్కడికి వెళ్ళి అవి చూచి మనందరం తరించవలసింది, సప్తమోక్షపురాలు చూడవలసింది. ఆ జైల్లో పెట్టాడనవాడు ఇప్పుడు. కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసి చెరసాల్లో తోసివేశాడు. ఇంకక్కడి నుంచి అతని కోపం ఇంకా పెరిగిపోయింది. ఇంతలో ఏం జరిగింది, ఈ కంసుడి తండ్రి ఉగ్రసేనుడు వచ్చాడు. ఉగ్రసేనుడు ధర్మాత్ముడు, అందుకని అతడు నాయన కుమార కంస. మహాత్ముడు వసుదేవుడు, ధర్మాత్ముడు, సత్యస్వరూపుడు, ఆయన్ని ఆయని భార్య అయిన నీ చెల్లెలు దేవకీదేవిని చెరసాలలో పెట్టడం ధర్మం కాదురా, చిన్నపిల్లల్ని చంపడం పాపంరా, ఇది మంచిది కాదు అని నచ్చ చెప్పాట. దాంతో కోపం వచ్చింది. నువ్వు తండ్రివి కాదురా, నాకు క్వాలిటీ ఎండ్రివి, శత్రువులని పొగిడి శత్రుపక్షపాతంతో కన్నబిడ్డని తెగడుతావా తిడతావా, ఎవరక్కడ, వీడు తండ్రి కాదు, వీడు కూడా చెరసాల్లో తోసేయండి అని కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసి ఎదుత భోజాంధకాధీసు నిర్మలు బట్టెన్ కన్న తండ్రిని ఉగ్రసేనుని కూడా చెరసాల్లో పెట్టేశాడు. పాపాత్ముడికి తండ్రి ఏమిటి, తల్లి ఏమిటి, తండ్రిని కూడా చెరసాల్లో పెట్టాడు. అందరినీ చెరసాల పాలు చేశాడు. ఏది, వసుదేవుడికి అనుకూలంగా మాట్లాడిన వారిని, తన మీద అభిమానం కలిగిన వాళ్ళని దగ్గరికి పిలిచాడు. ఒరే, ఈ క్షణం నుంచి ఈ చెరసాలకి కాపలా కట్టుదిట్టం చెయ్యండి. దేవకీదేవి కన్న బిడ్డల్ని పుట్టినవాడిని పుట్టినట్టే నా చేతిలో పెట్టండి, వాళ్ళని చంపేస్తానన్నాడు. అలా ఆజ్ఞాపించి కాపలా వాళ్ళని పెట్టి ఆ తర్వాత ఏం చేశాడు, ఈ సూరశానము మాధురము అని పిలువబడే రెండు దేశాలని మధురానగరం రాజధానిగా చేసుకుని తానే ఏకఛత్రాధిపత్యంగా ఏలుకోవడం మొదలుపెట్టాడు. చలమారన్ సూరసేనంబులన్, ఆ విధంగా పట్టుదలతో సురసేన దేశం ఏలుకున్నాడు వాడు. క్రమంగా చెరసాల్లోనే దేవకీదేవి ఎన్ని కష్టాలు వచ్చినా భగవన్ నామం విడిచిపెట్టకుండా స్మరించుకుంటూ ఇంకొక ఐదుగురిని కన్నది. మొదటి కొడుకు చచ్చిపోయాడు, ఆ తర్వాత వరుసగా 2, 3, 4, 5, 6, 6 సంతానం కలిగారు. 6 కొడుకులు, అందరూ కొడుకులే. అలా పిల్లవాడు పుట్టి పుట్టగానే వాళ్ళని కంసుడు సంహరించాడు. తెలుగులో తోడ్తూ అన్నారు, సంస్కృతంలో జాతం జాతం అన్నారు. తెలుగులో తోడ్తూ అంటే వరుసగా అని అర్థం. వెంటనే అని ఒక అర్థం, శీఘ్రముగా అని ఒక అర్థం, వరుసగా అని ఒక అర్థం. వరుసగా వెంటనే రెండు అర్థాలు రావడానికి పోతర్ గారు అంత గొప్ప పదం వాడాడు. కానీ సంస్కృతంలో వెంటనే అనకుండా జాతం జాతం అంటే పుట్టిన వాడిని పుట్టినట్టే సంహరించాడన్నారు. ఈ విధంగా సంహరించాట. ఈ 7వ మారు దేవకీదేవి గర్భం ధరించింది. ఈ మారు గర్భంలోకి ఆదిశేషుడు, అనంతుడు, వాసుదేవుని కళలు పుచ్చుకున్న మహాత్ముడు, పరమశాంతస్వరూపుడు, కానీ కోపం వస్తే ప్రపంచం నాశనం చేయగలిగిన వాడు, భాషకి పెట్టినది పేరు, అటువంటి మహాత్ముడు ఆదిశేషుడు కడుపులో ప్రవేశించాడు. అసలు అవతారాల్లో ఆదిశేషుణ్ణి అవతారంగా చెబుతారు, కృష్ణుణ్ణి అవతారాల్లోకి తీసుకురాలేదు కొంతమంది, ఎందుకంటే కృష్ణుడు పరమాత్మ కనుక. భాగవతంలో కూడా కృష్ణస్థు భగవాన్ స్వయం అన్నారు కదా, అందుకే భక్త జయదేవుడు లాంటి వాళ్ళు కృష్ణుడు అవతారాలు ఎత్తాడు కాబట్టి కృష్ణుడు దశావతారాల్లో ఒకటి కాదు అన్నారు. బలరాముడిని అవతారంలో చెప్పారన్నమాట. ఎంత అందంగా ఉంటాడండి బలరాముడు, తెల్లగా మిసమిసలాడిపోతాడు. ఆయన కట్టుకున్న వస్త్రమేమో నల్లగా ఉంటుంది, ఆయన తెల్లగా ఉంటాడు. తెల్లగా ఉన్నవాడు నల్లబట్ట, నల్లగా ఉన్నవాడు తెల్లబట్ట కడితే అందమే వేరు అన్నారు పురాణాల్లో. అసలు ఈ ప్రపంచంలో కొంతమందే తెల్లగా ఉంటారట. సరస్వతి ఎంత తెల్లగా ఉంటుంది, శివుడు స్వచ్ఛంగా తెల్లగా ఉంటాడు, ఆదిశేషుడు అంత తెల్లగా ఉంటాడు, నారదుడు అంత తెల్లగా ఉంటాడు, మళ్ళీ నేనే అంత తెల్లగా కనపడుతున్నాను, ఇంకెవరు కనపట్టలేదు. కాబట్టి చెప్పచ్చేది ఏంటంటే ఏదైనా మొత్తం మీద ఆ మహానుభావుడు కడుపులో ప్రవేశించాడు. 7 నెలలు పెరిగేటండో ఇక ఇతడు ఎప్పుడు పుడతాడా, ఈ 7వ పిల్లవాడిని కూడా చంపుదామా అని కంసుడు కాసుకొని కూర్చున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు యోగమాయాదేవిని దగ్గరికి పిలిచాడు. అమ్మా యోగమాయ, తక్షణం నువ్వు భూలోకానికి వెళ్ళాలి. గోపికా జన్మములు గోపాలకులును పశుల మందకు పొమ్ము భద్ర నీవు. తక్షణం నువ్వు గోపికలు గోపాలకులు ఉన్న వ్రేపల్లెకి వెళ్ళు. ఆ వ్రేపల్లెలో పరమభక్తుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నందుడు, అతన్ని ఆశీర్వదించు. అతని భార్య యశోదాదేవికి నువ్వు కూతురుగా పుట్టాలి. ఎప్పుడు? నేను దేవకీదేవి అష్టమ గర్భంలో ప్రవేశించి కొడుకుగా పుట్టినప్పుడు. అప్పటి వరకు నువ్వు భూలోకంలో ఉండు. ఈరోపు ఏం చేస్తావంటే దేవకీదేవి కడుపులో ఆదిశేషుడు ఇప్పటికే 7 నెలలు పెరిగి ఉన్నాడు, ఇంకొక 2 నెలలు పెరిగి పుట్టాలి. పుడితే పుట్టిన వాడిని పురిటింటిలోనే పట్టి చంపాలని కంసుడు గట్టి పట్టుదలతో ఎదురు చూస్తున్నాడు. చెరసాలలో కనుక ఆదిశేషుడు పుట్టాడా, పుట్టినవాడు బలవ్వక తప్పదు, చావక తప్పదు, ఇది జరగకూడదు. అతడు నా అంశ, నాకు సాయంగా భూలోకంలో ఉండాలి. కాబట్టి దేవకి కడుపులో ఉన్న ఆ పిండాన్ని పీకి వెలికి తీసి రోహిణీదేవి గర్భంలో పెట్టు. రోహిణి వసుదేవస్య భార్యాస్తే నందగోకులే అని సంస్కృతంలో చెప్పారు. వసుదేవుడి పెద్ద భార్య పేరు రోహిణి. ఆవిడ వరుసకి నందునికి చెల్లెలు అవుతుంది. ఆవిడ ప్రస్తుతం వ్రేపల్లెలో ఉంది, వ్రజభూమిలో ఉంది. కారణం దేవకీ వసుదేవుల్ని కంసుడు చెరసాల్లో పెట్టడమే. అలా చెరసాల్లో పెట్టగానే వసుదేవుడు ముందే కబురు పెట్టాట, మీరెవరూ ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉంటే ప్రమాదం అనగా, కొంతమంది మాత్రం మేము ఇక్కడే ఉంటాం, ఏమైనా ఈ ఊరు వదలమన్నారు. ఒక్క రోహిణి మాత్రం భర్త చెప్పి చెప్పగానే మోటాముల్లే సర్దుకుని నందుని దగ్గరికి వెళ్ళిపోయింది. నందుడు ఆవిడకు మంచి ఇల్లు ఇచ్చాడు, అక్కడ కొబ్బరి గిబ్బరి లేనటువంటి మంచి భోజనం పెట్టాడు, ఆవిడని ఆదరించాడు, అందుకని అక్కడే ఉంటుంది. ఈ వసుదేవుని పెద్ద భార్య రోహిణి ప్రస్తుతం నందగోకులంలో నందుని ఆశ్రయంలో ఉన్నది. దేవకీదేవి కడుపులో ఉన్న ఈ ఆదిశేషుణ్ణి ఆవిడ కడుపులో ప్రవేశపెట్టు. ఇంకా 2 నెలలు ఆ కడుపులో పెరిగి అక్కడి నుంచి పుడతాడు ఆయన. అతడు దేవకీ పుత్రుడు అయ్యి కూడా రోహిణీ పుత్రుడిగా రౌహిణేయుడు అని పిలువబడతాడు. ఆ తరువాత దేవకీదేవి అష్టమ గర్భంలో నేను ప్రవేశిస్తాను. సరిగ్గా నేను ఆ గర్భంలో ప్రవేశించినప్పుడే నువ్వు యశోద గర్భంలో ప్రవేశించు. ఇద్దరం ఒకే ముహూర్తంలో క్షణం తేడా లేకుండా పుడదాం. పుట్టిన తర్వాత నేను నీ స్థానంలో ప్రవేశిస్తాను, నువ్వు చెరసాలలో ప్రవేశించు. ఆ తర్వాత నువ్వు కంసుణ్ణి ధిక్కరించి అవతారం విడిచిపెట్టి నీ లోకానికి వెళ్ళిపో. జగన్మాత, ఈ పని నువ్వు చేసిపెట్టు. ఇంత మహాకార్యం చేసిన నిన్ను ప్రజలు అనేక నామములతో పొగుడుతారు. దుర్గా, భద్రకాళి, కుముద, విజయ, వైష్ణవి, చండిక, శారద, నారాయణి, ఈశాన, అంబిక, మాధవి, కన్యక ఇత్యాది నామములతో ఆయా ప్రాంతాలలో నీకు గుడులు కడతారు, గోపురాలు కడతారు, నిన్ను పూజిస్తారు. అలా పూజిస్తూ ఉండగా గుడిబడి అని పద్మాకర్ గారు పెడతారు. అప్పుడు వచ్చి నీ గుడిని శుభ్రం చేసి ఈ ప్రజలంతా బెంగళూరు వాసులు తరిస్తారు. ఈ పనులు చెయ్యి అనగానే ఆవిడ టక్కన భూలోకానికి వచ్చేసింది. దేవకీ దేవి కడుపులో తేజరిల్లు దీప్త గర్భంబు మెల్లన తిగిచి యోగ నిద్ర రోహిణి కడుపున నిలిపిచనియే కడుపు దిగనంచు పౌరులు కలగబడగా దేవకీదేవి గర్భంలో ధగ ధగ వెలిగిపోతున్న కాంతితో 7 నెలల పాటు పెరిగిన ఆదిశేషుణ్ణి, శ్రీమన్నారాయణ కళాస్వరూపుణ్ణి, బలరాముడనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కపోతున్న పుణ్యాత్ముణ్ణి చేత్తో అలా తీసి ఆ పిండాన్ని పట్టుకెళ్ళి ఇంకా అవయవాలు కొన్ని ఏర్పడి కొన్ని ఏర్పడకుండా ఉన్నటువంటి వాడిని తీసి వెలికి తీసిందిట. అసలు ఎంత కష్టం ఇది! ఏ డాక్టర్ అయినా 7వ నెలలో ఆ పిల్లాన్ని ఇంకో కడుపులో పెట్టగలడా? కావాలంటే 7వ నెలలో సిజేరియన్ చేసి తీసేయచ్చు. ఎందుకంటే కొంతమంది 9వ నెలలో కాకుండా 7వ నెలలో పుడతారండో. వాళ్ళందరినీ ప్రీ మెచ్యూర్ బేబీస్ అంటారు. అలాంటి వాళ్ళు ఉండొచ్చేమో, కానీ ఈ పిల్లవాడిని తీసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి రోహిణి గర్భంలో పెట్టిందిట ఆవిడ. అసలైన వైద్య స్వరూపిడు ఆవిడ. అందుకే భగవంతుడికి వేద్యో వైద్య సదాయోగి, అందులో వైద్యుడు అని ఒక పేరు ఉన్నది. ఆవిడ కూడా వైద్య అనే నామం పొందింది ఆవిడ, ఆ జగన్మాత. ఈ విధంగా రోహిణి గర్భంలో పెట్టింది. దాంతో ఈవిడ గర్భం యథాతథంగా అయిపోయింది. ఇదేంటి కడుపులో ఏమైందంటే గర్భస్రావం అయిపోయింది అందుట ఆవిడ. అందుకే కడుపు దిగనంచు పౌరులు కలగబడగా అందరూ బాధపడ్డారు. కొందరు పాపం దేవకీదేవికి ఎన్ని కష్టాలు వచ్చాయి. పిల్లలు పుట్టిన వెంటనే కంసుడు చంపుతున్నాడు. ఈసారి 7వ గర్భంలోంచి పిల్లవాడు పుట్టకుండానే కడుపులోనే కొట్టుకుపోయాట. అదేమిటో గర్భస్రావం 7వ నెలలో అవడమేమిటో? ఎప్పుడన్నా 1వ నెలలో 2వ నెలలో అవుతాయి, కానీ 7వ నెలలో గర్భం ఎలా దిగిపోయిందో అని బాధపడ్డారు. కంసుడు మాత్రం కొంచెం సంతోషించాట. పిల్లవాళ్ళు పుట్టాక చంపాలనుకుంటున్నాను, అదో డ్యూటీ అయిపోయింది నాకు. శిశుహత్య చేయటం ఎంతైనా కష్టమే కదా, ఒక్క పాపం నా చేత చేయించకుండా భగవంతుడే పిల్లవాడు పట్టుకుపోయాడు, అమ్మయ్య పెంట వదిలిపోయిందని వాడనుకున్నాడు. ఎవడి బాధ వాడిది! ఈ రహస్యం దేవకీ వసుదేవులకు మాత్రమే తెలుసు, రోహిణికి తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. 7వ నెలలో గర్భం దిగిపోయిన విషయం మాత్రం దేవకీ వసుదేవులకు తెలుసు ఉండవు. ఇది రోహిణికి కూడా అమ్మవారు చెప్పింది కాబట్టి ఆవిడికి తెలుసు, తక్కిన వారికి తెలియదు. కానీ ఇక్కడే మనకు అనుమానం రావాలి కదా. భర్తకి దూరంగా ఎక్కడో వ్రేపల్లెలో ఉంటుంది రోహిణి. హఠాత్తుగా ఇంత పెద్ద కడుపు వచ్చింది పోని, ఏదో గ్రాడ్యువల్గా ఏ నవంబర్లోనో లేకపోతే అక్టోబర్లోనో ఇంకో చోట కడుపు రావడం, తర్వాత పిల్లలు పుట్టడం, ఇదంతా ఒక పద్ధతి. ఒక్కసారి 7 నెలల గర్భం రావడం ఏమిటి, 2 నెలల తిరగకుండా పిల్లవాడు పుట్టడం ఏమిటి? ఒకవేళ పుట్టారనుకోండి, అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏమనాలి? ఏమమ్మా భర్తకు దూరంగా ఉన్నావు, నీకు గర్భం ఎందుకు వచ్చింది అని సూటిపోటి మాటలు అన్నవాళ్ళు ఉండాలిగా. కానీ అక్కడ ఒక్కళ్ళు ఆ మాట అనలేదు. కేవలం 2 నెలలలో ప్రసవం ఎలా అయ్యింది అని కూడా గుచ్చిగుచ్చి ప్రశ్నించిన వాళ్ళు లేరు. కారణం అదే యోగమాయా ప్రభావం. యోగమాయా ప్రభావేణ అన్నారు. యోగమాయా ప్రభావం వల్ల అసలు అనుమానము రాలేదు, ఎవరూ అడగలేదు, అందరూ ఆనందించారు తప్ప. అందుకని భగవద్ అనుగ్రహం ఉంటే ఏ అభాండములు మన మీద పడవు, ఎక్కడున్నా శుభములే జరుగుతాయి. అదే ఆయన అనుగ్రహం లేకపోతే రామ అంటే కూడా గుర్తుమాట అవుతుంది. ఒక్కోసారి కాఫీ తాగామని అడిగి అనుకోండి, మేమెందుకు తాగుతాం కాఫీ, మీరే తాగుతారు, మేము యాసిడ్ తాగుతాం అంటాడు ఒక ఆయన. అన్నం తిన్నారా అని అడిగి అనుకోండి, మేమెందుకు తింటాం, మేము ఎప్పుడు తింటామనే మీ ఉద్దేశం అని తిప్పుతాడు. పోనీ తినలేదా అని అడగకుండా మానేస్తే 7 రోజులు తీసుకొచ్చి పారాయణకి పారేశారు, ఒక్కరోజు కూడా అన్నం తిన్నామని అడగలేదంటారు. అడగకపోతే అడగలేదంటారు, అడిగితే ఎప్పుడు తిండిపోతా అంటారు. ఏది రోజులు బాగాలేకపోతే అదే రోజులు బాగుంటే మీరు అడగకపోయినా ఆయన మహానుభావుడు అండి, అడగలేదు కానీ వేళకు అన్నం వచ్చింది అంటారు. కాబట్టి భగవద్ అనుగ్రహం ఉండాలి, ఆ అనుగ్రహం కోసమే నిరంతరం హరినామస్మరణ చెయ్యాలి. అందుకే గురువుగారు తింటూ రామయ్య అని ఎందుకన్నారు మరి, అందుకే అనమన్నారు. భగవద్ అనుగ్రహం ఎవరికి ఏ విధమైన శంక లేకుండా పోయిందన్నమాట. సరిగ్గా 2 నెలల తర్వాత వ్రేపల్లెలో బలరాముడు పుట్టాడు. ఆకాశవాణి పూల వర్షం కురిపించింది. ఆకాశవాణి అన్నది, బలము మిగులగలుగా బలభద్రుడనలో ఒక రమణుడగుట చేసి రాముడనగా సతికి పుట్టే గర్భ సంకర్షణమున సంకర్షణుండనంగ ఘనుడు విభుడు. ఇతడికి బలము బాగా ఉంటుంది, అందుకని ఇతడు బలుడు అని పిలువబడతాడు, బలహ అని పిలువబడతాడు. ఆ బలముతో ఇతరులకు భద్రమును శుభమును కలగజేస్తాడు. తన బలాన్ని ఇతరులకు ఉపకారం చేయడానికి వినియోగిస్తాడు ఆయన. అందువల్ల బలభద్రుడు, బలముతో భద్రమును కలగజేయువాడు అని పేరు వస్తుంది. ఇక ఇతన్ని చూస్తే ఆకర్షితులైపోతారంతా. ఆ అందం అంత గొప్పదట, లోకంలో ఎవరైనా ఆహా అతన్ని చూడాలనుకుంటారు. అందుకని లోకమును రమింపచేస్తాడు గనక రాముడు అని పిలువబడతాడు. వెరసి బలరాముడు అవుతాడు. 2 గర్భములలో పెరిగి 1 గర్భములో కొంతకాలం ఉండి మళ్ళీ ఇంకో గర్భంలో చేరి పుట్టాడు గనక, 1 గర్భం నుంచి ఇంకో గర్భంలోకి ఆకర్షింపబడ్డాడు గనక, తీసుకుని రాబడ్డాడు గనక సంకర్షణుడు అని కూడా అంటారు అని ఆకాశవాణి అన్నది. కొడుకుని కన్న వెంటనే రోహిణీదేవిని గౌరవించి ఆమెకి చీరలిచ్చి, నీ భర్త ఈ సమయానికి ఇక్కడుంటే ఎంతో సంతోషించేవాడు, అయినా ఆ లోటు లేకుండా పుట్టింటి వారిని గనక నేనే నీకు కానుకలు ఇస్తున్నాను అని ఆవిడ్ని ఆనందపెట్టాడు. ఆయన చీరలిచ్చాట, మండనములను ఇచ్చి అంటాడు అక్కడ. అంటే ఆభరణాలు కూడా, బంగారపు గొలుసులు, ఉంగరాలు అవన్నీ ఇచ్చాడు ఆయన. పూర్వం అలా ఇచ్చేవారండి, బంగారం చేతులతో పోసేవారు చేతిలో. ఇప్పుడు ఒక్కొక్కడు, పాప మన మా అర్చక సాయికి చాలా కాలం క్రితం ఒకడు బంగారం దానం చేశారు, సువర్ణ దానం అండి అన్నారు. ఆయన ఏమో చూస్తాడు అని పైకి కిందకి, ఏం కనబడదు. ఆయన సువర్ణం అంటాడు, ఈయనకి సువర్ణం కనబడదు. అంటే షాపులో బాగా గీకినప్పుడు ఇంత రథం ఉంటుందో చేతిలో వేశారు, అది గాలికి ఎగిరిపోయింది, పైగా ఫ్యాన్ వేశారు అప్పుడే, ఆయన కనపడలేదు. పాప ఆయన చాలా కాలం నా బంగారం అనుకునేవాడు. ఇది ఎప్పుడో పురాణంలో నేను చెప్పాంట, విని అమెరికాలో హ్యూస్టన్లో ఉంటారు వారు ఒకరు. ఆవిడ వెంటనే ఒక ఇంత బంగారం పంపారండి ఆయన కోసం అంటే, ఈ కథ ఆయనకు ఉపయోగపడింది. మొన్నే జూలై 10 వరకు అక్కడ ఉన్నారు కదా, 4-5 తారీఖుల్లో పుణ్యాత్పురాలు హ్యూస్టన్ నుంచి వచ్చారు ఆవిడ. ఎంత గొప్ప ఆవిడ, కథని పురాణంలోనే చెప్పిన ప్రతి కథని విన్నారట, అన్ని పురాణాలు విన్నాను గురువుగారని. ఆ సాయి గారికి బంగారం చేతిలో కనపడలేదన్నారు, నేను ఇస్తున్నానండో అని ఇంత పట్టుకొచ్చి ఇచ్చింది. ఆయనకే కాదులేండి, ఈ కథ చెప్పినందుకు నాకు కూడా ఇచ్చారు పాప. మళ్ళీ ఈ కథ విని ఆయనకే ఇస్తే ఇబ్బంది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, కొంతమంది దానం చేస్తే కనపడదు, ఈయన ఎలా కథ చేతులతో పోసేట, మండలములనిచ్చి ఆదరించి అన్నాడు ఆయన. తదనంతరం శుభకాలం వచ్చింది. రోజు వసుదేవుడు శ్రీకృష్ణ నామస్మరణం చేస్తూనే ఉండేవాడట. కృష్ణుడి నామస్మరణం చేయకపోతే ఆయన ఒక క్షణం కూడా ఉండేవాడు కాదు. అలా తలుచుకుంటూ ఉంటే ఆ పరమాత్ముడు వసుదేవుడిలో చేరిపోయాడు. ఇప్పుడు వసుదేవుడే భగవంతుడైపోయాడట. భగవంతుడిని కొంతకాలం జపం చేస్తే మీరే భగవంతుడైపోతారు. జపం చేయగా చేయగా ఆ రూపం మనకు వస్తుంది, అది ఖాయం కూడా. కృష్ణుడికి రోజు నైవేద్యం పెట్టే ఒక ఆయన నేను చూశాను, కొంతకాలానికి ఆయన నీలంగా మారిపోయాడు. ఆయనకి జుట్టు కృష్ణుడికి జుట్టు వచ్చినట్టు వచ్చింది. ఒక ఆయన ఆంజనేయుడికి పూజ చేసేవాడు మాకు గణపురం దగ్గర ఒక చిన్న పల్లెటూరులో. ఆయన మూతి ఆంజనేయుడు మూతిలో అయిపోయిందండో, ఆయన చూస్తే ఆంజనేయుడు అనుకునేవారు అంతా. అలాగే ఒక ఆయన విఘ్నేశ్వరుడికి పూజ చేయగా 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 ఆయన పొట్టం చూస్తే ఆయనే విఘ్నేశ్వరుడు అనిపించింది. అది భగవంతుని లీల. ఏ దేవతను నువ్వు కొంతకాలం ఆరాధిస్తావో ఆ దేవతా స్వరూపం నీవే అయిపోతావు కొంతకాలానికి. అది గొప్ప తపశ్శక్తి, మహోపాసనా శక్తి అది. ఇప్పుడు వసుదేవుడు నిజంగా పుట్టబోయే వాసుదేవుడు అయిపోయాడనమాట. ఈ వసుదేవుడి ద్వారా దేవకీ గర్భంలో ప్రవేశించాడు స్వామివారు. అప్పుడు ఆ దేవకి ముఖం ఉందట, 1 కోటి సూర్యుల కాంతితో విరిగిపోయింది. కానీ సూర్యుడిలో ఉన్న వేడి లేదు, చంద్రుడిలో చల్లదనం మాత్రమే ఉన్నది. వెన్నెల వారే ముఖంలో చల్లదనం ఉన్నది, కాంతి మాత్రం సూర్యకాంతి. ఉద్యద్భాను సహస్రాభ అని అమ్మవారికి పేరు. కానీ అక్కడే వెంటేమంటాడు, కోటి చంద్ర సుశీతల అని మణిద్వీప వర్ణనలో ఉంటుంది. వేల కొలది సూర్యుల కాంతి ఉన్నది అమ్మ దగ్గర, కానీ అందులో వేడి లేకుండా 1 కోటి చంద్రుల వలె చల్లగా ఉంటుంది ఆ కాంతి. అది అమ్మవారి గొప్పతనం. ఎంత అందమైన వర్ణన అండి ఆ మణిద్వీపం అమ్మవారిది. ఆ వర్ణన వింటూ ఉంటే అమ్మని చూసినే భావన కలుగుతుంది అన్నమాట. అది వ్యాసుడి గొప్పతనం. ఇప్పుడు ఆ దేవకీదేవి కూడా అలాగే వెలిగిపోయింది. పూర్వయగు దిక్సతి చంద్రుని దాల్చుకైవడిం, తూర్పు దిక్కున కార్తీక పూర్ణిమ నాడు చంద్రభగవానుడు ఉదయిస్తే ఆ తూర్పు దిక్కు ఎలా వెలిగిపోతుంది, అలా పూర్ణిమ నాడు తూర్పు దిక్క అన్నట్టుగా ఆవిడ వెలిగిపోయింది. ఇప్పుడు చెరసాలంతా కూడా ధగధగలాడిపోయింది. ఆ చెరసాలేమో కటిక చీకటితో ఉండేది, లోపలికి దీపం రాదు, చల్లదనం రాదు, భయంకరమైనది ఆ జైలు. ఆ ఇరుకు గదిలో ఈవిడ శరీరకాంతి నిండిపోయి చెరసాల కూడా అద్దాక 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 వెలిగిపోయింది. భగవంతుడు ఎక్కడుంటే అదే ఆలయం, ఆయన ఉన్న చోటే ఆలయం, ఆయన లేని చోటే చెరసాల. కానీ ఎంత దురదృష్టం, అంతటి భగవంతుడు ఆవిడ కడుపులోకి వచ్చాడు, ఆవిడ ముఖం వెలిగిపోతోంది, కానీ ఆవిడ మాత్రం చెరసాలలో ఉంది. గురుతరముగా తన కడుపున సరసిజ గర్భాండ భాండ చెయములు కలయాహరి, దేవకి కడుపున భూభరణార్థము వృద్ధి పొందే బాలార్కు క్రియన్. జ్ఞానఖలునిలోని శారదయును బోలే, ఘటములోని దీపకళికవోలే, భ్రాత ఇంట నాకబడి ఉండే దేవకీ కాంత విశ్వగర్భ గర్భయగుచు. మూలంలో సరస్వతి జ్ఞానఖలే యథ అన్నారు. ఒకడు చదువుకున్నాడు, కానీ మూర్ఖుడు, చదువుకున్న మూర్ఖుడు. విద్య వచ్చింది, కానీ వీడు మూర్ఖుడు అవడం వల్ల ఈ విద్యని పిడివాదానికి వాడతాడు. కొంతమంది చదువుతారు, కానీ వాళ్ళ చదివిన దాన్ని పాడు చేయటానికి జనాల్ని వాడతారన్నమాట, లేదా భగవద్విరోధానికి వాడతారు. అటువంటి వాణ్ణి జ్ఞానఖలుడు అంటారు, చదువుకున్న మూర్ఖుడు. వాడిలో ఉన్న సరస్వతి ఎంత బాధపడుతుందో తెలిసిన, అయ్యో ఈ దరిద్రుడు పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల వీడి నాలిక మీద చేరాను, పద్యాలు రాసేటట్టు చేశాను, కాను వీడు నాస్తికవాదాన్ని వ్యాప్తి చేస్తున్నాడు, లోకంలో అధర్మాన్ని పెంపొందిస్తున్నాడు, ఎప్పుడు వీడు చస్తాడా, ఎప్పుడు వీడిని విడిచిపెడదామా అనుకుంటుందట. వాడి పాపం పండగానే వాడు వదిలి వాడిని మూర్ఖుని చేసి వెళ్ళిపోతున్నారన్నమాట. అందుకే నోటికి వచ్చినట్టు వాగిన వాడు కొంతకాలం అయ్యాక చివరి రోజుల్లో మూర్ఖులు అయిపోతారు. అందుకని పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు సరస్వతి మన దగ్గర ఉన్నప్పుడు. చూడండి కొంతమంది చూడండి, ఆవుల పశువులు వాటికి ఎందుకు ప్రదక్షిణ అంటాడు. వాడు జ్ఞానఖలుడు అనమాట, చదువుకున్న మూర్ఖుడు. ఈ చదువుకున్న మూర్ఖుడు చెప్పగానే నిజమేనండో ఆవు పశువుట దానికి ఎందుకు ప్రదక్షిణట అని కొంతమంది పాడవుతారుగా. ఈ పాపం టైం చూసి వాడిని కొట్టేస్తుంది. ఒక సమయం ఏదో సమయంలో వాడు సర్వనాశనం అయిపోతాడు. ఎందుకంటే దేవాలయంలో ప్రదక్షిణ అన్నాడా, ఈ పాపాత్ముడి సమయం చూసి భగవంతుడు ఒక్క దెబ్బ కొడతాడు. ఈ పురాణాలని వక్రీకరించి చెబుతారు వాళ్ళు అనమాట, పరమ మూర్ఖులు వాళ్ళు. అసలు ఈ ప్రపంచంలో అన్నిటికంటే దరిద్రం కమ్యూనిజం. ఆ కమ్యూనిస్ట్ అనేవాడు కనపడితే అంత భ్రష్టుడు మరొకటి లేడు. వాడు ముఖం చూస్తే పాపం వాడికి దండం పెట్టాడు, వాడు తెచ్చాడే. నారద పురాణాలు చెప్పారు ఏమని, నాస్తిక్యం నాభివాదయేత్తు, నాస్తికునికి నమస్కరించకూడదు. అటువంటి వాడికి నమస్కరించినా వాడిని పిలిపించి పురాణం చెప్పించుకున్నా మీకు ప్రమాదమే. కాబట్టి ఈ పురాణములలో ఉన్నటువంటి వాటికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళందరినీ దూరం పెట్టండి. వాళ్ళని దగ్గరికి తీసుకొచ్చారా 1000 జన్మలు నరకాలు పాలవుతారట. ఏకంగా అటువంటి జ్ఞానఖలుడిలో శారద బాధపడుతుంది, శోభిల్లదు. అలాగే దీపం బయట ఉంటే కనపడుతుంది, కానీ కుండలో పెడితే దీపం కాంతి బయటికి రాదు. కుండలో దీపం పెడితే అక్కడ పెడితే ఏదో మిడుకు మిడుకు ఉంటుంది, కానీ ఆ కాంతి కనపడదు. పైగా పైన మూత పెట్టి చిల్లులు మూత పెడితే అసలు కనపడదు ఆ దీపపు కాంతి. దీపం బయట ఉంటే శోభిల్లుతుంది, కుండలో ఉంటే శోభించదు. అలాగే పరమాత్ముడు కడుపులో ఉన్న ఆవిడ చెరసాలలో ఉండడం వల్ల చెరసాల కుండ ఈవిడ జ్యోతి అయినా ఆ జ్యోతి బయటికి వెలుతురివ్వటం లేదన్నమాట. సోదరుడి చెరసాలలో నలిగిపోతూ ఆ జగన్మాతలో ఉండిపోయేదట దేవకీ మాత. ప్రపంచమంతా తన కడుపులో పెట్టుకున్నవాడు ఆయన. సరసిజ గర్భాండ భాండ చెయ్యములు కలిగిన వాడు అన్నారు ఆయన్ని. అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి ఆయన కడుపులో. అమ్మవారికి కూడా అనేక కోటి బ్రహ్మాండ జనని అని ఒక నామం ఉన్నది. స్వామివారు కూడా అంతే, ఆయన కడుపులో ఎన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయో, ఈ భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాదులు భువన బ్రహ్మాండములు ఎన్నో ఆయన కడుపులో ఉన్నాయి. ఇన్ని లోకములు కడుపులో పెట్టుకున్నవాడేమో సూక్ష్మరూపం ధరించి దేవకి కడుపులో ఉన్నాడు, కానీ దేవకి ఏమో ఇప్పుడు చెరసాల కడుపులో ఉన్నది, ఇంతకంటే ఆశ్చర్యమేమున్నది అన్నారు. అక్కడ కాలం కలిసి వచ్చేదాకా ఎన్నున్నా అలా చెరసాలలో ఉండవలసి వచ్చింది వాడు కూడా. అయితేనే ఆ చెరసాలలోనే చెరసాలని తన కాంతితో వెలిగిస్తూ అంతకంతకి ఆవిడ ఇంకా ఇంకా భగవన్నామం చేసింది. ఏం బాధపడలేదు, భయపడలేదు. క్రమంగా కాలం గడిచింది, ఈవిడ గర్భము పెరుగుతోంది, గర్భంతో పాటు గర్భకాంతి పెరిగింది, ముఖకాంతి పెరిగింది. దాంతో కాపలవాళ్ళు వణికిపోయి కంసుడి దగ్గరికి వెళ్ళి, కంస ఇది వరకు 7 సార్లు గర్భం ధరించింది దేవకి, కానీ ఆవిడ శరీరంలో కానీ గర్భంలో కానీ ఇటువంటి కాంతి మేము చూడలేదు. ఇప్పుడు ఆ కాంతిని మేము చూడలేక కళ్ళు మూసుకుని దూరంగా ఉంటున్నాం. చెరసాల గేటు దగ్గర కూడా, గుమ్మం దగ్గర కూడా ఉండలేకపోతున్నామని చెప్పారు. అప్పుడు కంసుడు స్వయంగా వచ్చి చూసి వణికిపోయాడు. వాడు కంగారు పడ్డాడు, ఏం చెయ్యాలి ఇప్పుడు? ఏమి తలంచువాడ ఇక నెయ్యది కార్యము, నాడు నాటికి కామిని చూలు పెంపెసగే, గర్భిణి చెల్లెలి నాడు పేదనేమని చంపువాడ, తగవేలని చంపి తినేని శ్రీయు వద్దామయశంబు, ఆయువును ధర్మమును చెడిపోవకుండునే. ఇప్పుడు నేనేం చెయ్యాలి, నా కర్తవ్యం ఏమిటి? ఏమీ చేయకుండా చేతులు ముడుచు కూర్చుందామా అంటే ప్రమాదం ముంచుకొని వస్తున్నది. దేవకీ గర్భం అంతకంతకీ పెరుగుతోంది. రేపో మాపో కుర్రవాడు పుడతాడు, దేవకీదేవి పిల్లవాడిని కనడం ఖాయం, వాడి చేతిలో నా చావు ఖాయం. ఇప్పుడు నన్ను నేను ఎలా రక్షించుకోవాలి? ఇప్పుడు చంపేస్తే మంచిదా? అది మంచిది కాదే. ఇది వరలో పెళ్ళైన కొత్తలోనే సంహరించి ఉంటే అది కొంతలో కొంత చిన్న పాపంతో వదిలిపోయేది. అప్పుడు మొగమాటానికి ఆమెను విడిచిపెట్టాను. ఇప్పుడు చంపుదామా అంటే ఆవిడ స్త్రీ సోదరే కాక పూర్ణ గర్భవతి, గర్భవతిని, చెల్లెలిని, అమాయకురాలిని. అందున చెరసాలలో అలమటించిపోతున్న దాన్ని ఎలా చంపను? ధైర్యం చేసి చంపితే నా సంపద, ఆయువు, కీర్తి, ధర్మం అన్నీ నాశనమైపోతాయి. పైగా ప్రజలేమంటారు, వీడికి వావి వరస లేవు, దుర్మార్గుడు వీడు, గర్భవతి అని చెల్లెల్ని చెరసాల్లో పెట్టి హింసించి చంపేశాడు అని తిడతారు. పైకపోయినా వెనకైనా తిడతారు, వాట్సాప్లో అయినా లేకపోతే ఫేస్బుక్లోనో దొంగ కామెంట్లు పెడతారు. ఆ కామెంట్లు వినలేము, తలకాయ తిరిగిపోతుంది. అందరి చేత చివాట్లు తింటూ బ్రతకడం కూడా బ్రతికేనా? చిచ్చి చిచ్చి దుర్భావముతో బ్రతుకుటొక్క బ్రతుకే తలపన్. అవమానంతో బ్రతకడం కంటే చావడం మంచిది. అవమానంతో బ్రతికే బ్రతుకు బ్రతుకు కాదట. అందుకే అవమానం రాకుండా చూసుకోవాలి. అనవసరంగా అభాండం పడితే అది మన తప్పు కాదు, కానీ ఒట్టిని అపకీర్తి వస్తే అది చాలా ప్రమాదం అన్నారు. రామాయణంలో, సుందరకాండంలో సీతాదేవిని చూచాడు హనుమంతుడు. ఆవిడ బక్క చిక్కి సన్నగా ఉంది. ఆవిడ ఎలా పోల్చారో తెలుసు అక్కడ వాల్మీకి? అభూతేనాపవిద్యేన కీర్తిం ప్రసిద్ధిలామివ, అంటే అనవసరంగా వచ్చి పడిన అభాండం వల్ల పాడైపోయిన కీర్తిలో ఉందట. ఒక ఆయన బాగా కష్టపడి కీర్తి తెచ్చుకున్నాడండి. అలా కీర్తితో ఉన్నవాడి మీద ఎవరో ఒక అపవాదం తెచ్చిపెట్టారు, అభాండం వేశారు. అభాండం జగత్తులో గడిపోయింది. వాడిని అందరూ తిట్టడం మొదలెట్టారు. పై కబుర్లు చెబుతాడు, వాడు పాపాత్మట్ట అది చేసేట ఇచ్చేసేట అని. పాప వాడు పాపం చేయలేదు, ఒట్టినే వచ్చింది అపవాదం. ఇలా అనవసరంగా చెయ్యకుండా వచ్చి పడిన అపవాదం వల్ల పాడైపోయిన కీర్తిలో ఉంది ఆవిడ. ఎంత మంచివాడు ఉండదు, కీర్తి పాడైపోతే ఎలా ఉంది? అలా ఉందనమాట. కీర్తి సన్నగిల్లిందని అర్థం అనమాట. ఆవిడ సన్నగా ఉందనమాట. కాబట్టి అనవసరంగా వచ్చిన అపవాదం వల్లే కీర్తి పోతే మనం పాడైపోయినట్టు ఉంటాం. అటువంటిది ఇప్పుడు పాపం చేసి చెడ్డ పేరు తెచ్చుకుంటే నేను ఎలా బతకగలుగుతాను? ఈ బ్రతుకొద్దు. ఇక మిగిలింది ఒకటే, దేవకీదేవికి ప్రసవం ఎప్పుడవుతుందా అని ఎదురు చూడడం. ఆవిడకి ప్రసవం కాగానే ఆ పిల్లవాడిని పురిటింటిలో పట్టి చంపి నా పగ తీర్చుకోవటమే నా కర్తవ్యాలు అనుకున్నాడు. ధైర్యం తెచ్చుకున్నాడు. కాపలావాడని పిలిచాడు, ఒరే 6 గంటలకి ఒక్కొక్కళ్ళు చొప్పున డ్యూటీలు మారండి. ప్రతి 6 గంటలకి 180 మందిని కాపలావాళ్ళని అక్కడ పెట్టాడు. ఏకంగా 6 గంటలు దాటితే నిద్రపోతారు వాళ్ళు, ఎందుకంటే పారాయణ చేస్తుంటే నలిసిపోయి అలా మంచం మీద పడుకుని నిద్రపోవడంలా కళ్ళు తిరిగి శరీరాల శక్తి ఉండవు కాబట్టి ఏకదాటిని పారాయణ చేయలేవు. 2-3 గంటలు చేస్తే నీరసం వస్తుంది.
తినకపోతే నీరసం వస్తుంది. అందువల్ల డ్యూటీ చేసేవాడు ఎప్పుడు 6 గంటలు దాటి చేయకూడదట. పాపం సాఫ్ట్వేర్ వాళ్ళు అలా 24 గంటలు చేసేసి అలా అయిపోతున్నారు. అందుకే సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియనంత అన్యాయం వాళ్ళకి వచ్చేసింది. పాపం చూస్తే జాలేస్తుంది ఒక్కోసారి నాకు. అది సాఫ్ట్వేర్ కదా, హార్డ్వేర్. వాళ్ళు ఎంతో కష్టపడి చచ్చి చెడి సంపాదిస్తే ఆ సంపాదన పిల్లలు అనుభవిస్తున్నారు తప్ప వాళ్ళు ఏమనుభవిస్తున్నారండి? ఆ మధ్యన ఒక ఆయన చూశాను నేను, అక్కడ ద్రాక్ష పళ్ళు పెట్టి తినమనగానే కడిగి ఆ కడిగిన నీళ్లు పక్క గ్లాసులో పెట్టి ఇంతలోనే కాన్ఫరెన్స్ కాల్ అక్కడ కంప్యూటర్లో కాల్లోకి వెళ్ళాడు ఆయన. కాల్లో చెయ్యో అది మొత్తం మీద ఏదో కాల్ కాల్లోకో చేతిలో కడుగు పెట్టి అలా మాట్లాడుతూ మాట్లాడుతూ దాహం వేసి ఈ ద్రాక్ష పళ్ళు కడిగి నీళ్లు తగ్గేశాడు. వాళ్ళ ఆవిడ ఎత్తిలా మొత్తుకుంది, అయ్యో అయ్యో మీ తమ్ముడు ఇలా తాగేస్తున్నాడండి అని నాకు కంప్లైంట్. మళ్ళీ సరే ఇంతలో కాఫీ పెట్టింది ఆయన, ఇవేం పట్టింది కొట్లా. నేనేం చేశాను, వాడు ఎలా కాఫీ తాగట్లేదు కదా, కాఫీ తాగేసి చేతులు అందులో కడిగా, మళ్ళీ ఈ చేతులు కడిగి నీళ్లు తాగేశాడు కాఫీ నీళ్ళు. ఆ తర్వాత ఏమిటి, ఇందాక కాఫీ అంతలా ఉంది, చల్లారిపోయి బెల్లం తీపి లేకుండా ఉందంటే అది కాఫీ కాదురా, చేయి కడుక్కున్న నీళ్ళు అంటే అయ్యో అని అప్పుడు నోట్లో నీళ్ళు వసూరు పుక్కినంతరం మొదలెట్టాడు. అంటే ఆ ఉద్యోగంలో పడ్డాక అన్నీ మర్చిపోతున్నారు. పురాణం చెబుతున్నప్పుడు నేను అలా మర్చిపోతానండి, నన్ను నేను మర్చిపోతాను. జపం చేస్తున్నప్పుడు అందుకని నా దగ్గర ఏం పెట్టద్దు అంటాను, ఎందుకంటే ఒకసారి ఎవడో విభూతి పెడితే అదే ప్రసాదం అని తినేశాను. ఏదో నా అదృష్టం బాగుండి, మీకు యోగం బాగుండి పురాణం చెప్పడానికి మిగిలాను, కానీ ఆ విభూతి తిన్న తర్వాత ఎవడన్నా బతుకుతాడా? కాబట్టి అలాగ నిరంతరము కూడా వృత్తిలో ఉండిపోతే, డ్యూటీ చేస్తే తన బుర్ర తాను మర్చిపోతారు. అందుకని నాయనలారా, 24 గంటలు ఉన్నాయి రోజుకి, అందులో 6-8 గంటలకి 180 మంది చొప్పున కాపలా కాస్తూ పిల్లవాడు పుట్టి పుట్టగానే దేవకికి ఆ వార్త నాకు చెప్పండి, నేను ఆ పిల్లవాడిని పురిటింట్లో చంపుతాను. కాపలా సమయంలో ఎవరైనా నిద్రపోయారా? పారాయణ సమయంలో మధ్యలో అలసిపోయి నిద్రపోతే ఒప్పుకుంటారు పద్మాకర్ గారు, కానీ నేను అలా ఒప్పుకోను. నేను కౌన్సిలర్ని ఏమనుకుంటున్నారు, మధ్యలో నిద్రపోతే వాడికి శిరశ్ఛేదమే శిక్ష అని హెచ్చరించి బాగా కాపలా కట్టుదిట్టం చేసి అప్పుడు పడుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళాడన్న వాటే కానీ ఆ రోజు నుంచి వాడు ఎప్పుడూ సరిగ్గా నిద్రపోతే ఒట్టట. ఎంత భయపడిపోయాడండి వాడు. వాడి భయాన్ని చూస్తే మానవమాత్రుడికి ఎవరికి అటువంటి భయం రాకూడదని అనిపిస్తుంది అన్నమాట. శ్రవణ రంధ్రముల ఏ శబ్దంబు వినపడే అది హరి పలుకని ఆలకించు తిరుగుతో దేహం పుత్రుణమైన సోకిన హరికరాఘాతమో ఎనుచు బెదరు అక్షిమార్గమున ఎయ్యది చూడబడే అది హరిమూర్తిగా నోపునంచు చూచు గంధంబులేమైన ఘ్రాణంబు సొచ్చిన హరిమాలిక గంధమనుచు బెదరు పలుకులెవ్వియైన పలుకుతో అవి హరి పలుకని భ్రమసి పలుకు. వాడికి తిరుగుతున్నప్పుడు పచారులు చేస్తున్నప్పుడు ఏదో మార్నింగ్ వాక్కో ఈవినింగ్ వాక్కో చేస్తున్నప్పుడు పచ్చగడ్డి ఏదైనా ఒంటికి తగిలితే ఇంతకీ వాడి శరీరానికి తగిలితే గడ్డి పరక అయినా సరే అమ్మో ఇక్కడెక్కడో కృష్ణుడు ఉన్నాడు, అతడు చేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు, ఇది హరి కరాఘాతం చేతి దెబ్బ అని భయపడేవాట. ఒంటికి తగిలింది గడ్డి పరక, అది శ్రీకృష్ణుని చేతి దెబ్బ అనుకునేవాట. కృష్ణుడు కరాటే ఫైటింగ్ కనిపెట్టాడండి అయి, కాబట్టి కరాఘాతమే కరాటే. ఒక్క దెబ్బ కొట్టాడేమో, ఇక్కడెక్కడ దాక్కున్నాడు కృష్ణుడు, వెతకండి అనేవాట. అప్పుడు వాళ్ళు అంతా వెతికి ఈ గడ్డిలో ఏం కనపడతాడండి కృష్ణుడు, అది ఊరికే అనవసర భ్రమ తప్ప ఇక్కడికి కృష్ణుడు ఇంకా రాలేదు, అసలు ఇంకా దేవకికి పిల్లవాడే పుట్టలేదు అన్నారట. పిల్లవాడే పుట్టలేదా, అయినా ఏంటో కృష్ణుడు కొట్టాడు అనుకుంటున్నాను అని భయపడేవాడు. ఇంకా చెవిలో ఏదన్నా గానం పడినా, పురాణం చెవిలో పడినా, ఒరే ఇక్కడెవరో శ్రీకృష్ణుడి గురించి పలుకుతున్నారు కదా, ఇది కృష్ణుడి గురించినటువంటి సంకీర్తనేనా లేక కృష్ణుడి భాగవతాన్ని ఎవరైనా ఇక్కడ ఉండి చెబుతున్నారా అనేవాట. అంటే వాడి చెవిలో ఏ శబ్దం పడినా అది శ్రీకృష్ణుడికి సంబంధించిన మాట కిందే వినబడేది. కంటికి ఎవరు కనపడినా అక్కడ కృష్ణుడు ఉన్నాడు, అదిగో నెమలి పించం, అదిగో నీలంగా ఉన్నాడు, అతడే కృష్ణుడు, నన్ను చంపడానికి వస్తున్నాడు, వెళ్ళి పట్టుకోండి అనేవాట. తీరా వీళ్ళందరూ వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు. అయ్యా మీ కంటికి కనపడుతున్న చెట్లు తప్ప కృష్ణుడు కాదండి అన్నారు వాళ్ళు. ఏమో నా కర్మ నాకు అంతా భ్రమగా ఉందన్నట్ట.
ఇంకప్పుడప్పుడు సువాసన వచ్చేది ముక్కులకి. దిక్మాలిన అగరత్తులు అడిగిస్తూ ఉంటారు కొంతమంది ఇక్కడ, రామరామ కెమికల్స్ ఆ వాసన ఎక్కడున్నా మనకి గొంతుకుని పోగొట్టేస్తూ ఉంటాయి. కానీ శ్రీకృష్ణుడి దగ్గర ఒక అద్భుతమైన సువాసన ఉంటుంది. ఆయన మెడలో వనమాల అని ఒక మాల ఉంటుంది. తులసి, అడవిలో ఉండే కొన్ని దళములు, పుష్పములు ఇవన్నీ కలిపి ఒక మాల తయారు చేసి ఆయన మెడలో వేస్తారు. ఆ వనమాల నుంచి వచ్చే సువాసన పీల్చి నారదుడు పరవశించిపోయి పాటలు పాడేవాట. ఆయన ఎక్కడైనా అడుగు పెట్టాడంటే ముందు మనకు సుగంధం వస్తుంది. ఆ సుగంధం ఇంకా దేంతో పోల్చలేము, దానికి సాటి లేదన్నమాట. అటువంటి గంధం వాసన ఎప్పుడైనా మీకు వచ్చిందంటే సందేహం లేకుండా మీ చుట్టుపక్కల అదృశ్య రూపంతో కృష్ణుడు ఉన్నాడని అర్థం అన్నమాట. ఇతడికి ఎప్పుడన్నా ముక్కులకి సువాసన తగిలితే ఇక్కడెక్కడో కృష్ణుడున్నాడు, ఇది వనమాల నుంచి వచ్చే సువాసన, వెతికి పట్టుకోండి అనేవాట. అప్పుడు వాళ్ళు, లేదండి ఇది పక్కనున్న గంధాలేనండి అనేవారట. ఇక ఎవరు ఎవరి గురించి మాట్లాడినా కృష్ణుడి గురించి మాట్లాడావా అనేవాడు. అప్పుడప్పుడు నిద్రపోతున్నప్పుడు వాడి పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంప మురిగిపోయినట్టు అయిపోయేది. ఓసారి ఓ పెద్ద భార్య దగ్గరికి వెళ్ళి పక్కనే పడుకుని హఠాత్తుగా నిద్రట్లో లేచి ఆ భార్య పీక పట్టుకుని నులివేయడం మొదలెట్టాడు. చావు కృష్ణ చావు అన్నట్ట. ఆవిడికి మండిపోయి, దిక్కుమాలాడ నా పీక నులుముతున్నవరా, నీ పక్కన పడుకోవాలంటే భయంగా ఉంది అని రెండు చేతులతో ఎత్తి విసిరింది. ఆవిడ కాబట్టి విసిరింది. ఆవిడ ఎవరో తెలుసా? జరాసంధుడి పెద్ద కూతురు అస్థి. జరాసంధుడికి అస్థి ప్రాస్థి అని ఇద్దరు కూతుళ్ళు. వాళ్ళిద్దరినీ జరాసంధుడు కంసుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. కంసుడితో యుద్ధం చేసి ఓడిపోయి, ఏం బలం రానిది, చావులేని నన్ను కూడా ఓడించావు, నీలాంటి వాడు నాకు అల్లుడవ్వాలి, పనికి మాలిన గిల్లుళ్ళు ఎందుకు అని తన కూతుళ్ళిద్దరిని పెళ్లి చేశాడు. అందుకని జరాసంధుడు సొంత మామగారు ఆయనకి, ఆయన కూతుళ్ళు కాబట్టి వీడు పీకిరొక్కితే బతికారు కానీ ఇంకోటి ఎవరైనా చచ్చిపోరు, విసిరి అవతల పారేసింది తది. కాబట్టి భార్య అప్పుడప్పుడు ఆ మాత్రం బలంగా ఉన్నదైతే భర్త గారికి ఎన్నో లాభాలు, రెండు చేతులతో ఎత్తుకుని కారులో విసిరగలదు. కొంచెం పొడుగ్గా బలంగా ఉన్న భార్య దొరికిందనుకోండి, కొంచెం పొట్టిగా సన్నగా ఉన్నవాడికి చంకన వేసుకుని సినిమాకి తీసుకుపోతే ఓ టికెట్ కలిసి వస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ ఆ విధంగా విసిరి పక్కకు భార్య వేసి ఆ రోజు నుంచి వీడి దగ్గరికి రావడం మానేశారట. రాత్రి పిచ్చెక్కి పీకు నొలుగుతున్నాడు కొడుతున్నాడని అంత పిచ్చెక్కిపోయాడు వాడు. తిరుగుచు, కుడుచుచు, లేచుచు, అరుగుచు, లక్షింపుచుండి అనవరతంబుల్ హరి తలచి తలచి జగమా హరిమయ్యమని చూచే కంసుడారనియలుకను. తిరుగుతున్నా, తింటున్నా, లేస్తున్నా, నడుస్తున్నా, చూస్తున్నా, సర్వకాల సర్వావస్థల్లో ఈ ప్రపంచమంతా హరిమయమైపోయింది వాడికి. ఎక్కడ చూసినా హరే. తింటుంటే అన్నంలో కృష్ణుడు, తాగుతుంటే నీళ్లలో కృష్ణుడు, ఏ తాగితే అందులో కృష్ణుడే కనపడ్డాడు, పడుకుంటే కృష్ణుడు, నడిస్తే కృష్ణుడు, ఎవరిని చూసినా అందులో కృష్ణుడే. ఈ విధంగా కృష్ణుడి మీద భయంకర ద్వేషం వల్ల, మహావైరం వల్ల, క్రోధం వల్ల, పగ వల్ల ప్రపంచమంతా కృష్ణమయమైపోయింది. సర్వం విష్ణుమయం జగత్ అనే సత్యం వాడు నిరూపించాడు. కాబట్టి మనకి ఎవరి మీద ద్వేషం ఉంటే వాడే కనపడతాడు. భక్తితో భగవంతుణ్ణి పొందడం కంటే వైరంతో భగవంతుణ్ణి పొందడం తేలిక అన్నారు. అందుకే వైరం ఉంటే ఎక్కువసార్లు తలుచుకుంటాం కదా, అదే భక్తితో తలుచుకోం కదా. అందువల్ల నిరంతరం కృష్ణుడిని తిట్టుకుంటూ కృష్ణుడి మీద భయంతో ప్రపంచమంతా హరిమయంగా చూశాడు. క్రమంగా కాలం గడిచింది. శ్రావణమాసం సప్తమి తిథి వచ్చింది, కృష్ణపక్షం సప్తమి. వెంటనే దేవతలంతా చెరసాల్లోకి వచ్చేశారు. దేవకీదేవి కడుపులో భగవంతుడు ఉండడం వల్ల అదృశ్య రూపంతో సూక్ష్మ రూపాలతో వచ్చిన దేవతలంతా ఆవిడికి కనపడ్డారు. సాధారణంగా భగవంతుడు ఇక్కడ తిరుగుతుంటే మనకు కనపడ్డం, కానీ మన కడుపులోనే భగవంతుడు ఉంటేనో ఎదురుగుండా ఉన్న భగవంతుడిని చూడగలుగుతాం. దేవకీ గర్భంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వాసుదేవుడు అనంతుడు విష్ణుడు జిష్ణుడు కృష్ణుడు ఉండడం వల్ల బ్రహ్మ శివుడు ఇంద్రాది దేవతలు వారందరినీ స్పష్టంగా చూడగలిగింది దేవకి. వారంతా వచ్చి రావడంతో చెరసాల్లోకి ఆవిడ కడుపుకి దండం పెట్టారు. చెరసాలు ఎంత ఉంటుందండి, చిన్నది కదా. కానీ వీళ్ళంతా ఎలా రాగలిగారు, అతి సూక్ష్మ రూపాలతో వచ్చారట. అణువుల రూపంలో వచ్చారు. అణువులుగా ఉన్నా వాళ్ళకి నాలుగు తలలు చేతులు అన్నీ ఉన్నాయి, పూర్తిగా రూపం చూడగలుగుతోంది, సూక్ష్మంగా ఉన్నారు. వాళ్ళంతా వచ్చి దేవకీ గర్భానికి నమస్కరించారు, భక్తితో నమస్కరించారు. ఆవిడ తెల్లబోయింది, వీళ్ళంతా నా బొజ్జకు దండం పెడుతున్నారు ఏమిటి, అంటే దీన్ని బట్టి పొట్ట పెద్దదిగా ఉంటే ఆ పొట్ట దగ్గరికి వెళ్ళి దండం పెట్టాలా అని కూడా ఆవిడకి అనుమానం వచ్చింది. కానీ ఇంతలో వాళ్ళంతా స్తోత్రం మొదలెట్టారు. సత్యవ్రతం సత్యపరం త్రినేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపద్యే. ఇంత అందమైన శ్లోకం మూలంలో ఉంది. అంత అందంగా పోతన గారు అనువాదం చేస్తూ, సత్యవ్రతుని నిత్య సంప్రాప్తి సాధను కాలత్రయమునందు కలుగువాని భూతంబులైదును పుట్టుచోటగువాని ఐదు భూతంబులందమరువాని. ఐదు భూతంబులు అడగిన పెంబట పరగెడువాని నిన్నాశ్రయింతుము సత్యభాషణంబు సమదర్శనంబును జలిపెడువాని నిన్నాశ్రయింతుము నీయధీన మాయచేత ఎరుక మాలిన వారలు పెక్కుగతుల నిన్ను పేరుకొందురు ఎరుగ నేర్చు విబుధు లేక చిత్తంబున వి నిఖిలమూర్తులెల్లనివయండ్రు. ప్రభు, నువ్వు సత్యమే వ్రతంగా పెట్టుకున్నవాడి, సత్యం నీ రూపం, సత్యమే పలకాలి అని లోకానికి చెప్పావు. సత్యం పలికే వాళ్ళకి దర్శనమిస్తావు, సత్యం పలికితే తప్పక నిత్యం వారికి దొరుకుతావు. భూతకాలంలో ఉన్నావు అంటే ఇదివరకు ఉన్నాడు ఆయన, ఇప్పుడు ఉంటున్నాడు, భవిష్యత్తులో ఉంటాడు. మూడు కాలములలో ఒకే విధంగా ఉండగలిగిన ఏకైక పరబ్రహ్మవి నీకు నమస్కారం. ఇవాళ ఈ రూపంతో మనం ఉన్నాం, కానీ ఇదివరకు ఎలా ఉన్నాం? నా చిన్నప్పటి రూపం చూడండి, ఇప్పుడు చూడండి, ఇంకో 30 ఏళ్ల తర్వాత చూడండి, రూపాల్లో మార్పు వస్తాయి. ఆ తర్వాత అసలు మనిషే కనబడ్డాం, కానీ పరమాత్మలా కాదు, ఎప్పుడు అలాగే ఉంటాడు. కాల ప్రభావానికి లోను కాడు, మూడు కాలములలో ఉంటాడు, మళ్ళీ వాటికి అతీతంగా ఉంటాడు. అందుకే ఆయన్ని కాలాతీతుడు గనక మహాకాలుడు కాలకాలుడు అన్నారు. అటువంటి నీకు నమస్కారం. పంచభూతాలని సృష్టిస్తావు, ఐదు భూతాల్లో ఉంటావు. పృథివ్యాపస్తేజో వాయురాకాశములని పిలువబడే ఐదు భూతాల్లో నీవెప్పుడు ఉంటావు, వాటిని సృష్టించావు, అందులో ఉంటావు, వాటిని అభివృద్ధి చేస్తావు. ఈ భూమి, ఈ అగ్ని, ఈ జలం, ఈ వాయువు, ఆకాశం నీ శరీరంలో ఒక భాగాలు. ఈ చరాచర జగత్తంతా నీ శరీరంలో ఉన్నాయి. నువ్వు విరాట్ రూపం ధరిస్తే ఈ విశ్వరూపంలో నీ సమస్త లోకాలు అందులోనే కనపడతాయి. నీకు భూమి పాదం, అంభోనిధులు అంటే సముద్రం నీ పొట్ట, ఆకాశం నీ జుట్టు, అగ్ని నీ ముఖం, కృశానుడు నీలో నిరంతరం ఉంటూ ప్రజల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు, అగ్ని నీలో ఉంటూ అందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు, దేవతలు ఆ దేవతల యొక్క అధిపతులు నీ చేతులు, బాహుల్ సురేంద్రులు అన్నమాట. ఇదే విష్ణు సహస్రనామంలో ధ్యాన శ్లోకంలో భూ పాదౌ యస్య నాభిర్వియదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే. చంద్రుడు సూర్యుడు ఆయనకి కళ్ళు, సూర్యుడు కుడికన్ను, చంద్రుడు ఎడమ కన్ను. అదే చెప్పారన్నమాట, చంద్ర సూర్యవు చ నేత్రే కర్ణావాశాహ కర్ణౌ ఆశాహ కర్ణావాశాహ అవుతుందన్నమాట. దిక్కులు నీ చెవులు. ముఖమపి దహనః, దహనః అగ్నిహోత్రుడు నీ ముఖము సుమా, ఈ విధంగా వర్ణించారు. అటువంటి నీకు నమస్కారం. ఈ చరాచర జగత్తంతా ప్రళయకాలంలో నాశనమైపోయినా నువ్వు మాత్రం నాశనం కాకుండా నువ్వు హాయిగా మర్రి ఆకు మీద పడుకుని దర్శనమిస్తావు. అటువంటి నీకు నమస్కారం. నీకు గుణము లేదు, రూపము లేదు, కర్మ లేదు, గుణరూప కర్మములు కలిగిన వానిగా ఒక రూపంతో మమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటావు. నిర్గుణ స్వరూపుడు అయ్యుండి కూడా సగుణ రూపంతో దర్శనమిస్తూ ఉంటావు. అటువంటి నీకు నమస్కారం. నీ దగ్గర వైష్ణవ మాయ ఉన్నది. ఆ మాయకి గురైన జనులు నిన్ను కొందరు బ్రహ్మగా, కొందరు శివుడుగా, కొందరు విష్ణువుగా, కొందరు ఇంద్రుడిగా, కొందరు హనుమంతుడిగా, కొందరు భైరవుడిగా, ఇలా రకరకాల నామాలతో స్తుతిస్తారు. కానీ జ్ఞానం కలిగిన వాళ్ళు ఇన్ని రూపములతో ఉన్న పరమాత్మ ఒక్కడే, ఈ నిఖిలమూర్తులన్నీ కృష్ణస్వరూపమే, మళ్ళీ అన్నీ ఆయనలోనే ఉంటాయి అని గ్రహిస్తారు. అందుకే అని చెప్పేసి స్పష్టంగా ఇవన్నీ చివరికి నేనే అన్నాడు. భగవద్గీతలో స్వయంగా వేదానాం సామవేదోహం, వేదములలో సామవేదాన్ని, వైనతేయశ్చ పక్షిణాం పక్షులలో గరుత్మంతుణ్ణి నేను, మృగాణాంశ్చ మృగేంద్రోహం జంతువులలో సింహాన్ని నేను, ప్రహ్లాదశ్చాపి దైత్యానాం, రాక్షసులలో ప్రహ్లాదుణ్ణి నేను, గాయకులలో నారదుణ్ణి నేను, ఇలా చెప్పుకొచ్చాడు ఆయన. అంటే అన్నీ తానే చివరికి, ఆయన కానిది ఏదీ లేదు. అందుకే అన్నీ ఎరిగిన జ్ఞానులు, సమస్త ప్రాణులలో నీవు ఉన్నావు, అన్ని మూర్తులు నీవే, ఇన్ని ఉపాసనలు, ఇన్ని మంత్రములు, ఇన్ని గుడులు, ఇన్ని రూపములున్నా చివరికి అన్నీ నీలోనే చేరిపోతాయి, అవన్నీ నీ స్వరూపమే గ్రహిస్తా. నిన్ను పొందడానికి ఎక్కువ కష్టపడక్కర్లేదు. నిన్ను పొందాలంటే మార్గం ఒకటే, సర్వశరణాగతి, పరమభక్తి. నీపై తమ చిత్తములిడి ఏ కడలకు పోక కడతు రెరుక కలుగువారు ఆదూడ ఎడుగు క్రియని పాదంబను నావకథన భవసాగరము. చాలామంది భక్తులు నీ దశ తమ చిత్తములిడి, నీ మీదే తమ హృదయం పెడతారు, అంటే మనస్సు లగ్నం చేసి నిన్ను ధ్యానిస్తారు. హృదయంలో భగవంతుడైన నీవు తప్ప వారికి ఇంకేమీ ఉండదు. ఏ దశలకు పోక, మరే పక్కకి పోనివ్వరు హృదయాన్ని. ఆ మనస్సు నీ మీదే తప్ప ఇంకో వస్తువు మీదకి వెళ్ళదు. దాన్ని ఏకాగ్ర చిత్తము అంటారు. అలా ఏకాగ్ర చిత్తులై నీ మీద దృష్టి నిలిపి నిన్ను హృదయంలో పెట్టుకుని నీ మంత్రాన్ని అనుష్ఠానం చేసి ఈ జన్మలోనే సంసారమనే సముద్రం దాటగలుగుతారు. ఎలాట? ఆదూడ ఎడుగు క్రియ, నీ పాదంబను నావకతన భవసాగరము. ఇక్కడ వ్యాసుడు గోష్పాద సలిలం యథ అన్నాడు సంస్కృతంలో. అంటే ఏమిటి? ఓ చోట ఒక ఆవు నేల మీద అడుగు వేసింది, అది మట్టి అనుకుందాం, కాసేపు పొలంలో ఆవు అడుగు పెట్టింది. అప్పుడు ఆవు యొక్క అడుగుదాడలు ఏమవుతాయి? ఆ పొలంలో దిగిపోతాయి. అందులో ఆవు అడుగు యొక్క గుర్తులో నీరు పోయండి, ఆవు అడుగు ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది, ఓ చెయ్యి ఎంత ఉంటుంది, అరచేయి ఎంత, అరచేతంత అడుగుజాడలో ఉన్న నీరు చంటి పిల్లవాడు కూడా దాటతాడు. కాబట్టి సంసారం అనే సముద్రం ఎవరూ దాటలేరు. ఎంత భయంకరమైన సంసారం అనే ఒక సముద్రాన్ని ఆవు అడుగులో నీరు దాటినంత తేలికగా నీ మీద భక్తి కలిగిన వాడు దాటుతాడు అన్నారు. కానీ పోతన గారు ఏం చేశారో తెలుసా? ఆవు అడుగు కూడా పెద్దదట, ఆదూడ అడుగు క్రియ అన్నాడు. అంటే ఆవు దూడ, దూడ ఇంకెంతది, చిన్నది. ఆవు అడుగులో నీరు కాదు, ఆవు దూడ అడుగులో ఉన్న నీరు దాటినంత తేలికగా సంసార సముద్రాన్ని నీ భక్తులు దాటుతారు. కావలసింది భక్తి. ఏమి కష్టపడక్కర్లేదు కదండి, భక్తికి ఏముంది? రోజు మీరు భక్తితో వస్తున్నారు, శ్రద్ధగా కాసేపు కూర్చుంటున్నారు, వింటున్నారు, చెప్పినప్పుడు గానం చేస్తున్నారు, ఇంతే. ఇది చేస్తే ఈ జన్మలోనే సంసార సముద్రాన్ని దాటి హాయిగా వైకుంఠానికి వెళ్ళగలుగుతారు. అటువంటి వాళ్ళకి పునర్జన్మ నవిద్యతే ఉండదు. ఇది స్వయముగా వ్యాసుడు చెప్పిన మాట. భాగవతం వల్ల కనుక మోక్షం రాకపోతే ఇంకా వ్యక్తికి ముక్తినిచ్చే శక్తి ఈ ప్రపంచంలో ఏ శక్తికి లేదట. అందువల్లే భాగవతాన్ని పదే పదే చెబుతున్నాం, పారాయణం చేయిస్తున్నాం. ఇండివిజువల్గా పారాయణ చేశాక ఫలితం ధారపోసుకుంటే తప్పక ఈ జన్మలో వాళ్ళు ముక్తి పొందుతారు. ప్రభు, ఈ సంసారంలో ఒక చెట్టు ఉంది, ఈ చెట్టుకి 9 త్వరలు ఉన్నాయి. ఆ 9 త్వరలు ఏమిటి? నవరంధ్రాలు. ఈ నవరంధ్రాలతో కూడిన ఈ చెట్టులో జీవుడు, పరమాత్మ అనే 2 పక్షులు చేరాయి. ఒకటి చిన్న పెట్ట, ఒకటి పెద్ద పెట్ట. ఈ జీవుడనే పెట్ట తల్లి అయిన పెద్ద పెట్టని చేరడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దానికి చేయవలసిన పని పంచేంద్రియాలను అదుపులో పెట్టుట. కాలసర్పాన్ని అదుపులో పెట్టినట్టే పంచేంద్రియాలను అదుపులో పెడితే అలాంటి జీవేశ పక్షియుగముతో కూడిన సంసారం అనే చెట్టుని తయారు చేసిన నీకు నమస్కారం. నీవారు అని ఎవరైనా నీ దగ్గరకు వచ్చి శరణ కోరితే ఒకే ఒక్కసారట, నీవాణ్ణి అంటే చాలట, నీవారై నీ దశ తమ భావంబులు నిలిపి జనులు భయవిరహితులై ఏ విఘ్నంబుల చెందక నీ వరలిడి మేటి చోట నెగడు దురీశా. ఎంత అద్భుతమైన శ్లోకం ఇది. ఇదే రాముడు చెప్పింది కూడా రామాయణంలో, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదాం ఏతద్వ్రతం మమ. సకృత్తు అంటే ఒకే ఒక్కసారి, తవ అస్మి నీ వాడిని అన్నట్ట. ఎవడైనా ఒకడు వచ్చి, వాడు ఎవడైనా ఏ జాతి వాడైనా ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా రాముడి దగ్గరకు వచ్చి, రామా నేను నీ వాడిని అని ఒక్కసారి నా దగ్గరికి చేరి నన్ను ప్రపన్నత్వం పొందితే, అంటే నా శరణు కోరితే, వాడెవడైనా ఆ ప్రాణులందరికీ నేను అభయమిస్తాను, ఇది నా వ్రతం అన్నాడు ఆయన. కానీ మనం చేయవలసిన పని ఏంటన్నమాట, నీ వాడిని అనాలి. తవాస్మి తవ అస్మి, నీ వాడిని, నీకు చెందిన వాడిని అయ్యి ఉన్నాను అని యాచించాలి. ఎన్నిసార్లట రోజు అక్కర్లా, రోజు దేవా నీ వాడిని అనే దిక్కుమాల వాడు పాడుతున్నట్టు పాడక్కర్లా మనం. ఒకే ఒక్కసారిట సకృత్ అన్నాడండి. సకృత్ అనే శబ్దంలోకి ఒకే ఒక్కసారి అని కూడా అర్థం. ఒకే ఒక్కసారి రామా నేను నీ వాడిని అని రాముడి దగ్గరకు వచ్చి ఎవరైనా అడిగితే, ఆ అడిగిన వాడు ఏ వాడైనా సరే, ఎవరి వాడైనా సరే, వాడి మతమేదైనా కులమేదైనా స్త్రీ అయినా పురుషుడైనా నపూంసకుడైనా తిర్యక్కైనా అమరుడైనా ఈ సురసిద్ధ సాధ్య నరకిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులలో ఏ జాతికి చెందినవాడైనా వారందరికీ నేను అభయం ఇస్తాను, ఇది నా వ్రతం అంటాడు రామాయణంలో రామచంద్రుడు. ఇప్పుడు అదే వసుదేవుడి దగ్గర దేవతలు చేస్తున్న ప్రార్థన. కృష్ణుడు కడుపులో ఉన్నాడు దేవకీ గర్భంలో, పక్కన వసుదేవుడు ఉన్నాడు. ఆ సమయంలో వాడు ఏమంటున్నారు, నీ వాడిని అని నీ దగ్గరికి చేరి నీ మీద తమ భావం నిలబెట్టి జనులు ఆ క్షణమే భయం నుంచి విముక్తి పొందుతారు, ఇంకా వారికి ఏ విఘ్నం ఉండదు. అటువంటి వాళ్ళు అన్ని విఘ్నముల నుండి బయటపడి కష్టాల నుండి బయటపడి నీవు ఎక్కడుంటావో అక్కడ, అనగా వైకుంఠములో శాశ్వతంగా ఉంటారు. దానికి కావలసింది నీ వాణ్ణి అనాలి, అంటే చాలు వారి భయం తొలగిపోతుంది అని పరిపరి విధాలుగా ప్రార్థించి ఇప్పుడు ఏమన్నారు, గురుపాఠీ నమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేశరివై భిక్షుడవై హయాననుడవై క్ష్మాదేవదా భర్తవై ధరణీనాథుడవై దయాగుణగణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృక్కెదము ఇలా భారంబువారింపవే. ప్రభు ఒకట రెండా ఎన్ని అవతారాలు ఉన్నాయి నీకు, ఎన్ని పర్యాయాలు అవతరించావు. ముందుగా పాఠ్యనం అంటే చేప, గురు పాఠ్యనం చాలా పెద్ద చేప, నోట్లో కోరలు నెత్తి మీద కొమ్ము ఉండే పెద్ద చేపని మాత్రమే పాఠ్యనము అంటారండి. అవి మహామత్స్యావతారం ఎత్తావు, వేదములను విరించికిచ్చి సోమకుండి సంహరించావు, లోకాలను ఉద్ధరించావు. ఆ తర్వాత జలగ్రహమవై తాబేలుగా మారావు, కూర్మావతారం ఎత్తావు, భూమండలం ఉద్ధరించావు. నిజానికి కూర్మావతారం ఏదో దేవదానువులు క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు ఎత్తిన అవతారం కాదు, మత్స్యావతారం ఎత్తిన వెంటనే భూమిని ఎత్తడం కోసం అని ఆయన కూర్మావతారం ధరించి వీపు మీద ముందు భూమిని పైకెత్తాడు. ఆ తర్వాత మళ్ళీ అదే అవతారం ఇంకోసారి ఎత్తాడు. అది తెలియక ఇదేమిటండి రెండవసారి కూర్మావతారం చెప్పారు. నిజానికి బలిచక్రవర్తి ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు క్షీరసాగర మథనం చేసినప్పుడు చెప్పవలసిన అవతారం ఎక్కడికి చెప్పారంటే, ఆయన మొట్టమొదట భూమిని ఎత్తాడనే విషయం అది తెలియకపోవటం వల్ల, సముద్రంలో కుంగిపోయిన భూమిని వీపు మీద నిలబెట్టి అధఃపాతాళానికి వెళ్లకుండా కాపాడాడు. ఆ తర్వాత మళ్ళీ కోలంబవై వరాహ రూపంతో నీటిలోంచి పైకి తెచ్చాడు. నీటి అడుగునేమో జలగ్రహ రూపంలో తాబేటి రూపంతో రక్షించాడు, వరాహ రూపంతో చేత్తో పైకి తీసుకొచ్చి కోరల మీద నిలబెట్టి జలం ఉపరితలం మీద పెట్టాడు, హిరణ్యాక్షుణ్ణి వధించాడు, తద్వారా భూరక్షణ చేశాడు. శ్రీ నృకేసరివై నరసింహ రూపం ధరించావు, ప్రహ్లాదుని రక్షించావు, స్తంభంలో నుంచి బయటకు వచ్చావు. ఆ తర్వాత భిక్షుడవై వామనావతారం ఎత్తి మూడు అడుగులు యాచించావు, భిక్షుకుడికి అయ్యావు, తద్వారా ఇంద్రుడికి తిరిగి రాజ్యం ఇప్పించి ఉపేంద్రుడు అని పేరు పొందావు. హయాననుడవై గుర్రపుతల కలిగిన హయగ్రీవావతారం ఎత్తావు, జ్ఞానానంద స్వరూపుణ్ణి అని నిరూపించావు. ఈ విధంగా జ్ఞానాన్ని లోకానికి పంచిపెట్టి లలితా సహస్రనామాన్ని లోకానికి ఇచ్చావు. క్ష్మాదేవతాభర్తవై పరశురాముడివయ్యావు. క్ష్మాదేవత అంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణ భర్త అంటే పరశురాముడు అన్నమాట. ఎందుకంటే శ్రీవత్సగోత్ర వాళ్ళు బ్రాహ్మణుల్ని రక్షించడం కోసం అవతరించారు అని ప్రాచీన కాలంలో ఒక కథ ఉన్నది. అందువల్ల క్ష్మాదేవత భర్త అని పదం వాడారు అక్కడ, అంతేగాని పరశురామాన్ లేదు. అందుకని శ్రీవత్సగోత్రం అని పట్టుకుంటే గ్యారంటీగా విప్రులంతా రక్షింపబడతారు అని నేను అనలేదండి, పరశురాముడు చెప్పాడు. ఈ విధంగా పరశురామావతారంతో మూడేళ్లు 21 మార్లు దుష్టులైన వాళ్ళని సంహరించి ధర్మ సంస్థాపన చేసావు. సమంత పంచకం అనే పేరుతో కురుక్షేత్రం దగ్గర 5 మడుగులు ఏర్పాటు చేసిన మహాత్ముడివి. ఎంత భూమిని చివరికి కశ్యపుడికి దానమిచ్చి కాశ్యపి అని పేరు వచ్చేలా చేసావు భూమికి. ఆ తర్వాత రామచంద్రుడి వంటి రాజు లేడు, ధర్మాత్ముడు అంటే రాముడు, రామో విగ్రహవాన్ ధర్మ అని లోకానికి చెప్పడం కోసం ధరణీనాథుడి అయ్యావు. దయాగుణ గుణోదారుండవై అహింస పరమోధర్మ అని చాటుతూ వేదధర్మానికి విరుద్ధంగా బౌద్ధ మత ప్రచారం చేసే బుద్ధుడి అయ్యావు. ఇప్పుడు కృష్ణుడి అవుతున్నావు. భవిష్యత్తులో భయంకర పాపాత్ములు పెరిగిపోయినప్పుడు దుష్టుల్ని నాశనం చేయడానికి కల్కిమూర్తితో ప్రవర్తించబోతున్నావు. ఇలా ఎన్నో పర్యాయములు లోకములు పరిరక్షించావు. ఇక తల్లి కడుపులో ఉన్న చాలు, బయటకు వచ్చి లోకాల్ని రక్షించు, నీకు మొక్కుతున్నావు అన్నారు వాళ్ళు. ఎంత అద్భుతమైన అవతారాలండి. నిజంగా వ్యాసుడు రాస్తూ ఉంటే అవతారాలు కళ్ళ ముందు కనపడతాయి. పోతన గారు అంత అందమైన పద్యం రాశాడు. ఇది జీర్ణం చేసుకుని భక్త జయదేవుడు కూడా అష్టపదుల్లో, అష్టపదులు కాకుండా 10 పదాలు రాసింది ఇది ఒకటే. 10 అవతారాలని అద్భుతంగా రాశాడు. ఇందులో కృష్ణ అవతారం ఉండదు, తక్కిన అవతారాలు ఉంటాయన్నమాట. అపూర్వ భావనండి. మన అదృష్టం వల్ల అలాంటి కవులు పుట్టారు ఈ భూలోకంలో. భక్తులు, భక్తికి తగిన పాండిత్యం. పాండిత్యం లేకపోతే భక్తిని కావ్యం రూపంలో అందించలేరుగా. శంకరుడు ఎంతో పండితుడు కాబట్టి అటువంటి శ్లోకాలు వచ్చాయి. జయదేవుడు పరమభక్తుడు కాబట్టి గీత గోవిందం లాంటిది వచ్చింది. అసలు ఆ భావనే వేరు. నా అనుమానం ప్రకారంగా అవతారాల మీద ఈ ప్రత్యేక కోణంతో రాసినటువంటి కవులు మళ్ళీ అరుదుగా ఉంటారు. ఆయన చూసి మళ్ళీ ఇంకో కొంతమంది అనుకరించాలి తప్ప. ప్రళయపయోధిజలే ధృతవాన శివేదం విహిత వహిత్ర చరిత్రమఖేదం కేశవాధృత మీన శరీరా జయ జగదీశ హరే కృష్ణ జయ జగదీశ హరే క్షితిరతి విపులతరే తవ తిష్టతి పృష్ఠే ధరణి ధరణ కిణ చక్రగరిష్ఠే కేశవాధృత కచ్చప రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే వసతి దశన శిఖరే ధరణి తవ లగ్న శశిని కళంక కళేవని మగ్న కేశవాధృత సూకర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే తవ కర కమలవరే నఖమద్భుత శృంగం దళిత హిరణ్య కశిపు తనుభృంగం కేశవాధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే చలయసి విక్రమణే బలిమద్భుత వామన పదనఖ నీరజనిత జన పావన కేశవాధృత వామన రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే క్షత్రియ రుధిరమయే జగదపగత పాపం స్నపయసి పయసి శమిత భవతాపం కేశవాధృత భృగుపతి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే వితరసి దిక్షురణే దిక్పతి కమనీయం దశముఖ మౌళి బలిం రమణీయం కేశవాధృత రామ శరీర కేశవాధృత రామ శరీర జయ జగదీశ హరే జయ జగదీశ హరే. వహసి వపుషి విశదే వసనం జలదాభం హలహతి భీతి మిళిత యమునాభం కేశవాతృత హలధర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. నిందతి యజ్ఞ విధేరహః శృతి జాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవాతృత బుద్ధ శరీర జయ జగదీశ హరే జయ జగదీశ హరే. మ్లేచ్ఛని వహ నిధనే కలయసి కరవాళం ధూమకేతుమివ కిమపి కరాళం కేశవా కేశవాధృత కల్కి శరీర జయ జగదీశ హరే జయ జగదీశ హరే.
పదవతారాలు తీసుకొచ్చాడు. ఆయన భావన తెలుసుకుందాం. అన్నీ మనం చెప్పలేం కానీ ఇప్పుడు అన్నీ చెప్పుగడితే మళ్ళీ గీత గోవిందంలో గడుకోవాలి. మహానుభావుడి కోరలు వరాహ అవతారంలో తెల్లగా ఉన్నాయి. శ్రీ మహావిష్ణు శ్వేత వరాహ రూపం ధరించాడు. ఆయన శరీరము తెలుపు, ఇంకా కోరలైతే చాలా తెల్లగా ఉన్నాయి, మల్లె పువ్వు కంటే తెల్లగా ఉన్నాయి. ఈ కోరల మీద భూమిని పెట్టేట ఆయన. ఈ కోరలు ఎలా ఉన్నాయి, చంద్రుడిలో ఉన్నాయట. అది కూడా అష్టమి నాటి చంద్రుడిలో ఉన్నాయి. పూర్ణచంద్రుడు కాదుగా, కోరలు వంకరగా ఉంటాయి కదా ఇలాగా, అందువల్ల అష్టమి నాటి చంద్రుడట. ఈ భూమి అందులో ఎలా ఉందట, చంద్రుడిలో చిన్న మచ్చ ఉంటుంది కదా, చూసారా చంద్రుడిలో మచ్చ కనపడుతుంది. అంత పెద్ద భూమి నీ కోర మీద చంద్రుడిలో మచ్చలా అయిపోయింది, ఏమి లెవిలయ్యాని అన్నాడే. శశిని కళంక కళేవ నిమగ్న. అసలు ఆ ఊహ ఎవరికైనా వస్తుందా, భూమిట అంత భూమి ఇరుక్కుపోయి చంద్రుడిలో చిన్న మచ్చలా కనపడుతుంది, నీ కోర చంద్రుడు అందులో మచ్చ అంటాడు. ఇంకా పరశురామ అవతారం అదొక అద్భుతం. బలరాముట్ట తెల్లగా ఉన్నాడు. తెల్లని బలరాముడు నల్లని వస్త్రం కట్టుకున్నాడు. గాలికి ఈ వస్త్రం అటు ఇటు కదులుతోంది. కాసేపు బయట నిలబడండి, అప్పుడు గాలికి ఏమవుతుంది, మనం కట్టుకునే పంచైతే కదులుతుంది. దిక్మాల ఫ్యాంట్ కదిలేదే ఉంది, పట్టు కూర్చుంటుంది. అందుకే నన్ను ఒకప్పుడు అవధానంలో ఫ్యాంట్ కట్టుకున్న దానికి పంచికి తేడా ఏమిటంటే, పంచ పరమాత్మ, దీన్ని మనం పట్టుకోవాలి. ఫ్యాంటు సంసారం, అది నిన్ను పట్టుకుంటుంది. దిక్కుమాల జీవాత్మది సంసారం, అందువల్ల సంసారం వరల్డ్. ఇదేమో వైకుంఠం, వైకుంఠం మనం పట్టుకోవాలి కదా, అందుకే పంచినప్పుడు పట్టుకుంటూ ఉంటారు. కొంతమంది కట్టుకుంటుంటే నోషానికి వస్తే దారిపోతుంది, అది వైకుంఠం కదా, అందుకే దారిపోతూ ఉంటుంది. ఇదేమో పరమాత్మను మనం పట్టుకోవాలి. కాబట్టి పంచెప్పుడు గాలి కదా కదులుతుంది. తెల్లని బలరాముడు నల్లని పంచి కట్టుకుంటే గాలికి అది కదులుతూ ఉంటే ఎలా ఉందో తెలిసినా, ఒకప్పుడు బలరాముడు తాగిన వైకంలో తన భార్యలతో యమునా నది దగ్గర క్రీడించడానికి వచ్చాడు. అది ఒక లీల. అప్పుడు ఆడవాళ్ళు అన్నారు, యమునా నదిలో జలక్రీడలు ఆడదాం, ఆ యమునని మన దగ్గరికి పిలిపించు అన్నారు. వెంటనే ఈయన, యా యమునా ఇలా రా అన్నాడు. యమునా నది ఆయనకే చూసి, ఆ తాగిన వైకంలో ఉండి నువ్వు పిలిస్తే వస్తానా రానంది. దాంతో ఈయనకి మండింది. యమునా నది మీదకి నాగలి విసిరి బొర్రును ఇట్లాగేశాడు. అందుకే యమునా నది బృందావనంలో ఒక ప్రాంతంలో నాగలితో తెప్పబడి ఇలా వంకరగా ప్రవహిస్తుంది. అది నాగలి దెబ్బతో పక్కకు వచ్చిందనమాట. ఆ యమునా నది నల్లని నీటితో ప్రవహిస్తుంది కదా, నల్లని యమునా నది నాగలి దెబ్బకి భయపడి ఈయన నడుముకు చుట్టుకుని ఉందేమో అన్నట్టుగా ఉందిట ఆయన పంచె. ఆయన పంచె యమునా నదిట, నాగలి దెబ్బకి ఒడుగుతోందేమో గాలికి అన్నట్టు. మీకు అర్థమయ్యే ఉంటుంది, ఆయన తెల్ల శరీరం, ఈ నల్లని పంచి కట్టుకున్నాడు, పంచి గాలికి కదులుతోంది, ఈ గాలికి కదులుతున్న పంచే యమునా నదిలో ఉంది. మళ్ళీ మామూలు యమున కాదట, హలహతి భీతి మిళిత యమునాభం. నాగలి దెబ్బకి భయంతో వణికిపోతున్న యమునా నదియే వస్త్రముగా మారి ఇప్పుడు ఆయన శరీరమునకు చేరి
గాలికి కదులుతోందేమో వణికిపోతుందేమో అన్నట్టుగా ఉందట. ఓ ఆయన అంతటి ఊహ. ఇలా చెప్పానుగా, ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ప్రత్యేకత చెప్పాడు ఆయన. అర్థం తెలుసుకుని చదివితే మన శరీరం గగురుపాటు గురవుతుంది. దాని అర్థం తెలియనప్పుడు ఏదో అలా చదివేసిపోతూ ఉంటాను అనమాట. జయ జగదీశ హరి అనుకుంటే అదొక అందం. అర్థం తెలిసినా తెలియకపోయినా పాట పాటే అనుకోండి, నిప్పు లాంటిది కదా పాట. నిప్పు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా కాలుతుంది. అర్థం తెలిసి పాడినా తెలియక పాడినా పుణ్యం పుణ్యమే. కానీ అర్థం తెలుసుకుంటే మనం ఆనందం పొంది హృదయం ఉప్పొంగుతూ ఉండగా పరమాత్మలో కలిసిపోతాం. ఇలా ఈ అవతారాలని ఎప్పటికప్పుడు ఎంతోమంది ఎన్నో రకాలుగా వర్ణించారు. ఎవరి కోణం వాళ్ళదే, ఎవరి భావం వారిదే. ఎన్నిసార్లు రాసినా వాళ్ళ అవతారం కొత్తగానే ఉంటుంది. సముద్రాల వారు, జూనియర్ సముద్రాల వారు సత్యనారాయణ వ్రత మహాత్మ్యం అనే పేరుతోటి 1960లోనో 1961లోనో విడుదలైన సినిమా కోసం పాట రాశారు. ప్రారంభంలో టైటిల్ సాంగ్ అనమాట. అది ఎంత బాగుంటుంది అండి అందులో కూడా అనమాట. కాళీయ విష నాగు గర్వము నణచి గోవులగా చిన్న కృష్ణావతార. ఇలా దశావతారాల గురించి అందులో ఆయన ఒక కోణంలో రాశాడు. అందువల్ల ఈ అవతారాలన్నిటినీ మనం ఎప్పటికప్పుడు తలుచుకోవాలంటే భాగవతాన్ని శ్రద్ధతో వినాలి, పారాయణం చెయ్యాలి, ఆ భాగవత అధిష్టాన దేవతని కళ్ళారా చూడాలి. ఇంత పొగిడి దేవతలు, ఇదంతా దేవకీ గర్భస్థుడైన శిశువుని పొగిడి ఆ తర్వాత ఏమన్నారు, అసలు నీకు పుట్టుకే లేదు అయినా అవతారాలు ఎత్తుతావు. పుట్టుబులే నినీక భవ పుట్టుట క్రీడయ కాక పుట్టుటే ఎట్టనుడు భవాది దశలల్లను జీవుల ఎంద విద్యత చుట్టుచునుండు గాని నిను చుట్టున దింబలే పొంత నుండి చుట్టగలేని తత్క్రియల జొక్కని ఎక్కటి గంటి మీశ్వర. ప్రభు నువ్వు సకల లోకానికి అధిపతివి, అటువంటి నీకు నమస్కారం. నీకు పుట్టుక లేదు అందుకే నిన్ను అభవుడు అన్నారు. భవము అంటే పుట్టుక, అది లేనివాడు అభవుడు. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, దేవకీ గర్భంలో ప్రవేశించి కాళ్ళు చేతులు ముక్కులు కళ్ళు మొదలైన ఇంద్రియములతో ఒక రూపం ధరించి పుడుతున్నావు. పుట్టడం లేని నువ్వు తల్లుల కడుపుల్లో ప్రవేశించి పుట్టడం ఆట కాక ఇంకేమిటి, ఇది నీకు ఒక క్రీడ. ఈ పుట్టడం, పెరగడం, నశించిపోవటం, సుఖ దుఃఖాలు పొందడం, దీనిని అవిద్య అంటారు. అవిద్య అంటే జన్మమెత్తడం, అభివృద్ధి పొందడం, సుఖ దుఃఖాలు పొందడం, నానాయాతనలు పడడం, సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం, విడిపోవడం, ఇదంతా అవిద్య. ఈ అవిద్యామాయ ఈ జీవుల్ని పట్టుకుంటుంది కానీ నిన్ను మాత్రం పట్టుకోలేదు. ఎందుకంటే నువ్వు సంసారంలో ఉండి కూడా తామరాకు మీద నీటి బొట్టు అంటుకోనట్టుగా దీంతో సంబంధం లేకుండా ఉంటావు. తామరాకు ఎక్కడి నుంచి పుట్టింది, నీటిలో పుట్టింది. మళ్ళీ ఆ నీళ్లు తామరాకు మీద పోయండి అంటుకోవు, నీళ్లు కిందకి పడిపోతాయి. అలాగే నువ్వు సంసారంలో ఉంటావు కానీ సంసారం అనే పంకం అంటుకోదు, సరికదా. ఈ సంసారం అనే బురదలో కూరుకుపోయిన వాణ్ణి పైకెత్తుతావు. అందుకే అమ్మవారిని ఏమన్నారు, సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసారం అనేది పంకం అంటే బురద. ఈ బురదలో మగ్నము అంటే ములుగుట, నిర్మగ్నము అంటే పూర్తిగా కూరుకుపోవటం, తలతో సహితంగా పూర్తిగా దిగిపోయట ఊబిలోకి. సంసారం అనే ఒక బురదలో కనపడకుండా కూరుకుపోయాడు. అటువంటి వాడిని ఎవరు రక్షించగలరు? పైకి తల కనపడితే వాడు ఎవడో ఉన్నాడురా అని ఏ తాడో వేసి లాగుతాం. వాడు కిందకి దిగిపోతే కనపడ్డం. అలాంటి వాణ్ణి కూడా సముద్ధరణ, చక్కగా పైకి తేవడం. ఉద్ధరణ కాదు, సముద్ధరణ అంటే పైకి తీసుకొచ్చి శుభ్రం చేసి ఈ బురద కడుపులోకి వెళ్లకుండా చేసి మంచి లాల్చీ ఇచ్చి వాడు బాల్చీ తనకుండా చేసి వాడిని రక్షిస్తుంది కనుక అమ్మవారు సముద్ధరించడంలో పండిత, స్కిల్డ్ పెర్సన్ అనమాట. స్కిల్డ్ ఉమన్ ఆవిడ, అంత ఆరితేరిన నైపుణ్యం కలిగిన ఆవిడ. నేను రాసిన ఐశ్వర్యోగం పుస్తకం ఉంది అక్కడ. ఐశ్వర్యయోగం అనే పేరుతో లలితా సహస్రనామానికి ఒక అపూర్వ భాష్యం రాశాను. ఇత పూర్వభాష్యం కంటే కొత్త భాష్యం. ఒక మంత్రాన్ని ఎలా జపిస్తే, ఎన్నాడు జపిస్తే ఏం ఫలితమో కూడా ఉన్నది. ఐశ్వర్యయోగం తీసుకోండి, అందులో ఇలాంటి ఎన్నో విశేషాలు ఉంటాయి. అద్భుతమైన పుస్తకం అది. ఆ పుస్తకానికి ముందు మాట కూడా అప్పాజీ వారు, స్వామివారు రాశారు. ఇంచుమించుగా నేను ఏ పుస్తకం రాసినా దానికి తప్పనిసరిగా స్వామివారి ఆశీస్సులు ఉంటాయి. ఆయనకి చెప్పకుండా మానవ కథ రాయను, ఆయనకి చెప్పకుండా ఏమీ రాయను. మా బంధం గొప్పదనుకోండి. ఎందుకు చెప్తానంటే భగవంతుడు సంసారంలో ఉంటాడు, సంసారం అనే బురద అంటుకోదు, అందులోంచి ఉద్ధరిస్తాడు. అలాంటి సంసార బంధములు అంటుకోని ఏకైక పరబ్రహ్మవి నీవే, నీకు నమస్కారం. ఇక చివరిగా ఏమన్నారు, ఈ కడుపులో చాలా కాలం ఉన్నావు చాలు, ప్లీజ్ కమ్ అవుట్ అన్నారు. ముచ్చిరియున్నది లోకము, నిచ్చలు కంసాదిఖలు నిర్దయులేచన్ మచ్చిగ కావగవలయును విచ్చేయుము తల్లి కడుపు వెడలిముకుంద. స్వామి, ఈ లోకం కంసుడి వంటి పాపాత్ముల వల్ల అట్టుడికి పోతోంది. వాళ్ళు ఎంతో పీడిస్తున్నారు. ఆ రాక్షసుల పీడ వల్ల లోకం అంతా అల్లకల్లోలం అయిపోయింది, బాధలతో ఉన్నది. నువ్వు వెంటనే దాన్ని కాపాడాలి. కాబట్టి తల్లి కడుపులో ఇక ఉన్నది చాలు గాని, ఇవాళ సప్తమి, రేపు అర్ధరాత్రి అష్టమి నాటికి నువ్వు బయటకు వచ్చి మమ్మల్ని రక్షించు అని ప్రార్థించారు. ఇప్పుడు దేవకికేసి తిరిగారు. దేవకి తెల్లబోతోంది, వీళ్ళంతా ఏమిట్రా నన్ను పొగుడుతున్నారు, నా పొట్టకి దండం పెడతారు, అవేవో సంస్కృతంలో శ్లోకాలు చదువుతున్నారు అని తెల్లబోయి చూస్తూ ఉంటే, తెల్లబోక తల్లి, మేము నమస్కరిస్తున్నది నీ పొట్టకు కాదు, నీ పొట్టలో ఉన్న లోకాలన్నీ కడుపులో పట్టించుకున్న నీ పట్టికి నమస్కారం, నీ కుమారుడికి నమస్కారం. అయినా నీకు కూడా నమస్కరించాలి, ఎందుకని అంతటి వాడు నీ కడుపులో ఉన్నాడు కనుక నీకు దండం పెట్టక తప్పదు.
తల్లిని యుదరంబులోన ప్రధాన పురుషుడున్నవాడెల్లి ఉట్టెడి కంసుచే భయమెంత లేదు నిజంబు, మాకెల్ల వారికి భద్రమయ్యడు ఇంక నీ కడుపెప్పుడు, చల్లగా వల్లి యాదవావళి సంతసంబును పొందగన్, సంతసంబును పొందగన్.
తల్లి, నీ కడుపులో సమస్త లోకాలకి మూలకారకుడైన ప్రధాన పురుషేశ్వర అనే నామముతో ప్రసిద్ధికెక్కిన పరమాత్ముడున్నాడు. ఎల్లి పుట్టాడు అంటే రేపే పుడుతున్నాడు. తెలుగులో ఎల్లి అంటే రేపండోయ్, ఎల్లుండి కాదు, రేపు పుట్టబోతున్నాడు. ఇక కంసుడి వల్ల నీకు ఇంత కూడా భయం లేదు. ఒక్క కంసుడి వల్లే కాదు, ఈ చరాచర జగత్తులో ఏ దుర్మార్గుడు మీ దంపతుల్ని ఏమీ చేయలేడు. నీకే కాక మాకందరికీ ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో శుభం కలుగుతుంది. నీ కడుపు చల్లగా వాడు ఎప్పుడు పుడతాడా అని ఎదురు చూస్తున్నాం. ఆయన పుడితే యాదవులకు సంతసం, మానవులకి సంతోషం, ప్రపంచానికి ఆనందం కలుగుతుంది, దుష్టులకి భీతి, శిష్టులకు ప్రీతి కలుగుతుంది. ఆ పిల్లవాడిని కను అని నమస్కరించి అదృశ్యం అయిపోయారు. ఇంకా ఆయన పుట్టాలిగా, కాబట్టి రేపటిదాకా ఎదురు చూద్దాం, రేపు ఆయనకి జన్మ వచ్చేలా చూద్దాం. మొత్తం మీద శ్రావణ మాసంలోనే ఈ కృష్ణపక్షంలోనే ఆయన పుట్టేటట్టు చూసుకుందాం. రేపు కూడా యథాప్రకారంగా 6 గంటల కార్యక్రమం ఉంటుంది. సుబ్రహ్మణ్యం గారి అనౌన్స్మెంట్ అయ్యాక హారతి సేకరించి వెళ్ళిపోదురు కానీ.
రేపు హోమానికి మంత్రోపదేశానికి పేరు ఇచ్చిన వాడు టైంకి వచ్చేయండి. 8 గంటలకు హోమం, 9 to 10 మంత్రోపదేశం ఉంటుంది. అలాగే సాయంకాలం పంతుల సేవ.
గురువుగారికి ఇష్టమని చెప్పాను నేను. అప్పుడు యారముగా ఉన్నదో పెడితే ఇంకా అనబడిపోతాను.
తప్పకుండా వారికి చెప్తాను. సో అది తప్పకుండా మిస్ అవ్వకండి. అలాగే గురువారం 8 to 9 హోమం ఉంటుంది, 9 to 10 మంత్రోపదేశం. తర్వాత సాయంకాలం 3 గంటలకే రుక్మిణీ కళ్యాణం ఉంటుంది. ప్రోగ్రాంలో 4:30 వేసిన పని, కానీ గురువుగారు 3 గంటలకే ప్రారంభించమన్నారు. ఎందుకంటే కళ్యాణం కదా, చాలాసేపు జరుగుతుంది గురువుగారి ఆధ్వర్యంలో, అందుకని 3 గంటలకే ప్రారంభిస్తాం. అది కూడా మీరు నోట్ చేసుకోవాల్సిందే. తదుపరి యథావిధిగా 6 గంటలకి గురువుగారి ప్రవచనం ఉంటుంది. శుక్రవారం మార్నింగ్ పొద్దున్నే 5 గంటలకు మనం ఇక్కడి నుంచి బయలుదేరి, ముందే చెప్పినట్టుగా మనం శ్రీరంగపట్నం వెళ్తాం. అక్కడ దధిమదన కార్యక్రమం, ఆవభృత స్నానం 2 ఉంటాయి. 5 గంటలకు వెళ్తే కానీ మనం కార్యక్రమం సరిగ్గా చేసుకోలేం కాబట్టి అందరూ పేర్లు ఇచ్చారు, ఆల్రెడీ పేర్లు ఇచ్చారు. ఇంక ఇవాళ లాస్ట్ డే పేర్లు ఇవ్వడానికి. ఎవరైనా ఇవ్వదలుచుకుంటే ఇవాళ ఇవ్వండి, లేదంటే వారికి వారు అక్కడికి వచ్చేయచ్చు, శ్రీరంగపట్నానికి డైరెక్ట్గా మైసూర్ దగ్గర. తర్వాత దానికి 700 పర్సన్ కింద డిసైడ్ చేయడం జరిగింది. గురువారం సాయంకాలం 5 గంటలకి ఈ ద్వాదశ జ్యోతిర్లింగ శ్రీవిద్య గారు రాసిన గురువుగారి పుత్రిక చిన్నమ్మాయి, శ్రీవిద్య గారు రాసిన ద్వాదశ జ్యోతిర్లింగ మహిమ దాన్ని కన్నడంలో అనువదించడం జరిగింది. అది ఇంకా ప్రింట్ అవుతోంది, అది హాట్ హాట్గా థర్స్డేన వస్తుంది. ఆ పుస్తకావిష్కరణ కూడా ఆ రోజే ఉంటుంది, శుక్రవారం. మన పొద్దున అక్కడి నుంచి రంగనాథస్వామి ఆలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ సాయంకాలం ఆ కార్యక్రమం ఉంటుంది. శనివారం పొద్దున్నే 9 గంటలకి స్టార్ట్ చేయమని గురువుగారు ఆదేశించారు. శనివారం 9 గంటలకే ప్రవచనం ఉంటుంది, గురువుగారి ప్రవచనం ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు మనకి వేరే కార్యక్రమాలు ఏం లేవు, మంత్రోపదేశం లేదు, హోమం లేదు, అప్పటికి అయిపోతుంది. అందుకని శనివారం నాడు పొద్దున 9 గంటలకి స్టార్ట్ చేసుకుని గురువుగారి ప్రవచనం ఉంటుంది. ప్రవచనం అయిన తర్వాత గురువుగారికి పారాయణ పనులకి సన్మానం చేసుకుంటాం. ఆ రోజుతోటి మన భాగవత సప్తాహం ముగుస్తుంది. ఆల్రెడీ 3 రోజులు అయిపోయాయి, ఇంకొన్నది 4-5 రోజులు. అంచేత అందరూ కూడా తప్పకుండా ఉత్సాహంగా పాల్గొవలసిందిగా కోరుతున్నాం. యాజ్ యూజువల్ బేస్మెంట్లో ప్రసాదం వితరణ జరుగుతుంది. ఈ ప్రసాద స్పాన్సర్స్ని మనం సత్కరించుకుందాం. నేను ఒక్కొక్క పేరు పిలుస్తారు, వాళ్ళందరూ వచ్చేసి గురువుగారి చేతుల మీదుగా సత్కారాన్ని అందుకోవాల్సిందిగా ప్రార్థన. విమలాదేవి గారు సార్, ఓకే,
హారతి ఇస్తారు, నాతో పాటు మీరు కూడా పాడండి చక్కన.
సన్నుతి చేయవే మనసా, సన్నుతి చేయవే మనసా, ఆ పన్న శరణ్యుని హరిని, సన్నుతి చేయవే మనసా, చక్రధారీ కౌస్తుభహారీ, చక్రధారీ పాపహారీ కృష్ణమురారీ, పాపహారీ కృష్ణమురారీ, సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని, సన్నుతి మరులు గొల్లిపే సిరులు మేను, మరులు గొల్లిపే సిరులు మేను, నిలువబోవే మనసా, మరులు గొల్లిపే సిరులు మేను, నిలువబోవే మనసా, స్థిరము కాని ఇహ భోగముల పరము మరువకే మనసా, గోపబాలుని మురళీలోలుని, గోపబాలుని సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని, ఆదిదేవుని పాదసేవా, ఆదిదేవుని భవపయోధికి నావా, ఆదిదేవుని పాదసేవా, భవపయోధికి నావా, పరమయోగులు చేరగోరే పరమ పదవికి త్రోవా, శేషశాయిని మోక్షప్రదాయిని, శేషశాయిని మోక్షప్రదాయిని, సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని, చక్రధారీ కౌస్తుభహారీ, చక్రధారీ కౌస్తుభహారీ, పాపహారీ కృష్ణమురారీ, పాపహారీ కృష్ణమురారీ, సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని, సన్నుతి చేయవే మనసా.
గురుగారు కుర్చీ కొంచెం ముందర వేస్తారు, ఆ కుర్చీ వేయండి, అది కాదు ఆ కుర్చీ వేయండి ఇక్కడికి. అందరూ కూర్చోవలసిందిగా ప్రార్థన. దీనికి సత్కారం అయిన తర్వాత అందరూ వరుసలో వచ్చి గురువుగారి ఆశీర్వచనం తీసుకుందరు. కానీ నేను పేరు చదివిన వాళ్ళు ముందర ఇక స్టేజ్ దగ్గర రండి ప్లీజ్. విమలాదేవి గారు, బాలారెడ్డి గారు, నాగార్జున గారు, శివకుమార్ గారు, కార్తిక్ గారు, కార్తిక్ హేట్ అయిపోయిందా? కార్తిక్ గారు, గురుగారు మీ చేత షాల్ వేయించుకోవాలని ఆయన నిన్న వచ్చి ప్రత్యేకంగా ప్రసాదానికి ఇచ్చి ఉన్నారు. రోజు మాదిరిగా వారికి కూడా మొమెంటో, భాగవత పుస్తకాలు, షాలు. ఇవ్వబడతాయి. శివకుమార్ గారు, విమలాదేవి గారు ముందుకు రండి. అలాగే అందరికీ మీకు విన్నపం అండి, గుడి బడి గ్రూప్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా ప్రార్థన. దానికి హెల్ప్ డెస్క్ వారికి సంప్రదించండి, వారు మీ పేర్లు తీసుకుని రిజిస్టర్ చేసుకుంటారు. అలాగే గురువుగారు రాసిన పుస్తకాలు అవన్నీ ఇక్కడే ఉన్నాయి. తర్వాత కారసిద్ధి ఆంజనేయ స్వామి వారి పీఠం నుంచి ఉన్న పుస్తకాలు కూడా, నిన్న చెప్పినట్లు దత్తపీఠం నుంచి వచ్చిన పుస్తకాలు కూడా ఇక్కడే ఉన్నాయి. వాటిని కూడా చూసి మీకు కావాల్సిన పుస్తకాలు తీసుకోవాల్సిందిగా ప్రార్థన. అలాగే ఎప్పట్లాగే వాలంటీర్స్ ముందు వచ్చి గురువుగారు ఆశీర్వచనం తీసుకుని కిందకు వెళ్తే సో గురువుగారు సెలవిస్తున్నారు. మానవ కథ పుస్తకం తప్పకుండా అందరూ కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవాల్సిందిగా ప్రార్థన. సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. వారు ఇందాకనే చెప్పారు ప్రవచనంలో కూడా. కోదన్ పని గారు మీరు కూడా వెళ్ళి భాగవత పుస్తకాలు అందుకోండి. నేను ఇప్పిస్తాను నేను. గుడిబడి గ్రూప్లో మీరు ఆల్రెడీ ఉంటే ఇంకేం రిజిస్టర్ చేసుకోకలేదు, కొత్తగా జాయిన్ అవుదాం అనుకునే వారు మాత్రమే పేర్లు ఇవ్వండి, ఆల్రెడీ ఉంటే అక్కర్లేదు.
చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి, చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి, కేళి చలన్మణి కుండల మండిత గండయుగ స్మిత శాలి, హరిరిహ మూగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేళి పరే, కాపి విలాస విలోల విలోచన కేళన జనిత మనోజం, ధ్యాయతి మూగ్ధవ ధూరధికం మధుసూదన వదన సరోజం, శ్లిష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామా, పశ్యతి సస్మిత చారు పరాం మపరామనుగచ్చతి వామా, చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వేణు బల